ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्री गुरुभ्यो नमः ॐ श्री लाल परमात्मने नमः
थैंक यू ग्रीष्मा ओम श्री नाना परमात्मने नमः जय श्रीराम मोहन आंटी चूस श्रीराम नवमी अंकंटे नागार चाल वैभव रापेवार सो अवी आवड़ हृदया हूं सो ने असल इंको क्षण एक्सट्रा तस्को मोहन आंटी मोदी पेटे
अलागे अलागे उषा వినిపిస్తుంది కదా ఉషా?
ఓ బ్రహ్మాండంగా.
ఓకే ఓకే. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి ఓం నమో భగవతే శ్రీరమణాయ. భక్తులకి శ్రోతలకి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మామూలుగా శ్రీరామనవమి అంటే రామాయణం వింటాం, ఏదో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాడుకుంటాం, ఆ రోజు రాముణ్ణి భజిస్తాం. అంతవరకే నాకు తెలుసు శ్రీరామనవమి. కానీ శ్రీరాముడు అంటే ఏంటి? అసలు శ్రీరామనవమికి శ్రీరాములు కళ్యాణం ఎందుకు చేస్తారు, కళ్యాణమే ఎందుకు చేస్తారు, పుట్టినరోజు ఎందుకు చేయరని నాన్నగారు ఒకసారి చెప్పారు. ఎందుకంటే కళ్యాణం చేస్తారు ఆ రోజు. సీతా కళ్యాణం ఎందుకు చేస్తారంటే శ్రీరాముడు జన్మించడమే భూమికి కళ్యాణప్రదం కాబట్టి సీతారాముల కళ్యాణం శ్రీరామనవమికి చేస్తారని నాన్నగారు చెప్పారు, కొమ్మర్లు చెప్పారు. అయితే శ్రీరాముడు దేవుడా కాదా అని ఒక డిస్కషన్. శ్రీరాముడు దేవుడా కాదా అని డిస్కస్ చేసుకునే ముందు మనలో ఆ శ్రీరాముడి క్వాలిటీస్ ఉంటే కనుక మనకి ఆడ దేవుడో కాదో తెలుస్తుంది. లేకపోతే శ్రీరాముడి గురించి వింటాం, ఎలా వింటాం, శక్తి అవతార పురుషుడు రాక్షసుని చంపాడు, అది చేశాడు ఇది చేశాడు చాలా వింటాం. కానీ శ్రీరాముడు గురించి నాన్నగారు చెప్పిన తర్వాత శ్రీరాముడు అంటే ఇదా అని అనిపిస్తుంది. అయితే మనకి ఇప్పుడు మనం విచారణ మార్గం నేనెవడను అవి పట్టుకున్నామంటే ఇది స్వీట్గా ఉండదు. కాబట్టి ఇది కేవలం కావ్యం, ప్రేమ కావ్యం ఇది. కాబట్టి ఇది ప్రేమమయంగా ఉంటుంది, రామాయణం అంతా కూడా ప్రేమమయంగా ఉంటుంది. అది అన్ని రకాలుగా కూడా సీతారాములు అందులో జీవించి చూపించారు వాళ్ళు ఆ కావ్యంలో. అయితే మహాత్మా గాంధీని ఎవరో అడిగారు, రామాయణం పట్ల మీ అభిప్రాయం ఏంటి, రామాయణం జరిగిందా అంటే మహాత్మా గాంధీ చెప్పారంట, రామాయణం పట్ల జరిగిందా లేదా గొడవలొద్దు, సీతారాముల యొక్క జీవిత చరిత్ర రామాయణం మానవుడు తన దారి తప్పకుండా ఎలా జీవించాలో సూచిస్తుంది ఆ గ్రంథం. అందుకు రామాయణానికి మనం విలువ ఇవ్వాలి, ఎందుకంటే మనిషి ఎలా జీవించాలి, ఎలా కట్టుబాట్లు ఉండాలి, ప్రతిదీ ప్రతి క్షణం జీవితం సాగడానికి రామాయణం ఉపయోగపడుతుందని మహాత్మా గాంధీ చెప్పారు. అయితే మరి మన భగవాన్ దగ్గరికి వచ్చాం అనుకోండి, రామాయణం జరిగిందా భగవాన్ అడుగుతారు. అడిగితే ఆయన అన్నాడు జరిగి ఉంటుంది, రామాయణం జరిగి ఉండొచ్చు, ఒకవేళ జరిగినా పారమార్థికి సత్యం కాదని చెప్పారు ఆయన. అలాంటి మాటలు విన్నామంటే మనకి ఉన్న తీపి ఊడిపోద్ది. అంటే భగవాన్ ప్రేమ ఏంటంటే అది మనకి అందదు. ఆ ప్రేమ ఎంత దూరం తీసుకెళ్తుంది అంటే పారమార్థిక సత్యం తప్ప ఇంకో పక్కకి చూడనివ్వదు, అంత దూరం తీసుకెళ్తుంది ప్రతి మాట. అని నాన్నగారు మనకి అర్థం అవ్వడం కోసం, అసలు హ్యూమన్ వాల్యూస్ మనకి తెలియడం కోసం రామాయణాన్ని ఎంతో ప్రేమ, రాముడు ఏంటి, ఆ సీత ఏంటి, ఆ డిస్కషన్స్ ఏంటి, ఆ ఘట్టాలేంటి, అన్ని విడివిడిగా చెప్పారు మనకి. అందులో నా మనసుకి కొన్ని హత్తుకున్నాయి, అవి మనం ఈరోజు సరదాగా శ్రీరామనవమి చేసుకుందాం. అయితే ఈవేళ ఉదయం ఏమో లవకుశ సినిమా వచ్చింది, లవకుశ సినిమా చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది నాకు, అసలు ఆ పాటలు వింటే రాముడి మీద ఇష్టం రాకుండా ఉండదు, అంత వైభవంగా రాముడి గురించి పాడతారు అందులో ఆ సినిమాలో. ప్లస్ ఇంకా తర్వాత రామాయణం చదివాను నేను, సినిమా చూసిన తర్వాత నాన్నగారి దగ్గర కొత్తగా వచ్చినప్పుడు నాకు నాకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ అంత బాగుండేది కాదు. అది ఎలా అంటే అందరూ మా ఇంటికి వచ్చేవారు ఊరికే టీలు తాగడం, ఏవో చేసుకు తినడం, వాళ్ళతో గడపటం, అసలు చాలా చాలా ఇంక చెప్పలేమాట, ఒక వ్యసనంలా ఉండేదాన్ని. నాన్నగారి దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు నాన్నగారు ఫస్ట్ నన్ను అడిగారు, నువ్వేమన్నా చదువుతావా అడిగారు. అంటే నేను అన్నాను, నాన్నగారు నేను చదవ నాన్నగారు నాకు వింటమే ఇష్టం, చదవడం ఇష్టం ఉండదు అన్నారు. అంతే ఆయన ఏమనలేదు, ఇంటికి వచ్చేసాను. వచ్చేసరికి చంద్రబాగ తరంగాలను పుస్తకం దొరికింది మా పక్కింటికి వెళ్ళేసరికి, చరిసి వెళ్ళేసరికి ఇంకా పుస్తకం ఫుల్గా చదివే వరకు కింద పెట్టకుండా కంటిన్యూస్గా భక్తుల చరిత్రలన్నీ, మహారాష్ట్ర భక్తుల చరిత్రలు అవి, ఆ పుస్తకం అంతా చదివే వరకు కింద పెట్టబుద్ధి వేయలేదు. మామ జనరల్గా నేను బుక్స్ అలా చదవను, నాకు అలవాట్లేదు. అది అవ్వగానే సరే ఈ సుందర చైతన్యానంద స్వామి రామాయణం దొరికింది, వాళ్ళింట్లోనే దొరికింది అది కూడా. రామాయణం చదవాలని రామాయణం చదివాను. రామాయణం చదువుతుంటే అసలు ఏమైపోయేదో నాకే తెలియదు. అలాగా చదువుతాను, అలాగ వెళ్తూ ఆ తలుపులకి కిటికీలకి అలా రామాయణం చెప్పేదాన్ని. అంత నచ్చేసింది మాట, అసలు ఇంత వైభవం ఈ రామాయణానికి అని. అంత నచ్చిన టైంలో నాన్నగారు రామాయణం గురించి చెప్తుంటే ఒక్కొక్క ఘటన ఇంక పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మాట. అసలు మనం విన్న రామాయణం ఏంటి, మనకి అర్థమవుతున్న రామాయణం ఏంటి అసలు అని నాన్నగారు చెప్పారు. రామాయణం అన్న మాట అనేసరికి మీకు రాముడి వైభవం తెలిసిపోద్ది, రామాయణం కాదు అది ప్రేమాయణం అన్నారు. నిజమే కదండి. అసలు రామ రామ అన రామా అనక్కర్లేదు, మీరు రామ్ అంటే చాలు అన్నారు నాన్నగారు. అంత ఇష్టంగా చెప్పాను నాన్నగారు. అప్పుడు ఆ రామాయణం చదివి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అప్పుడు ఇది పాడించారు, ఏది నువ్వు ఈ పాట పాడు అని చెప్పి, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం, శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం అని ఇది చాలాసార్లు ఆ ఒక్కరోజే 10-15 సార్లు పాడించారు నా చేత. మరి ఎందుకు జరిగిందో అది తెలియదు, కానీ తర్వాత ఆ పాట ఇష్టం వచ్చేసింది మాట. కానీ ఏంటో స్వీట్నెస్ తెలీదు, రామాయణం అంటే ఏదో స్వీట్నెస్, రాముడు అంటే ఏదో స్వీట్నెస్, అంతే అంతే నాకు తెలుసు, అంతకు మించి తెలియదు. దాని మీద నాన్నగారు చెప్పి ఒక్కొక్క ఘట్టం ఇంకా అద్భుతం. ఆ ఘట్టాల్లోకి వెళ్ళామంటే ఫస్ట్ రాముడు కుడ్డ చిన్నప్పుడు అల్లరి పెట్టేవాడంట. వాడు పెట్టే అల్లరి మామూలుగా ఉండేది కాదంట, ఆ చందమామను తెచ్చి అని అడిగేవాడట. అంత పెద్ద అల్లరి పెట్టేవాడు అన్నమాట. ఇప్పుడు ఆ చందమామ వస్తుంది నాకు కావాలని ఏడ్చేవాడంట. అంటే మరి కౌసల్యాదేవి ఒక అద్దం తెచ్చిపెట్టి చంద్రుని దింపినట్టు చూపించి అప్పుడు అన్నం పెట్టేదంట, గోరుముద్దలు తినిపించేది అన్నమాట. అంటే అలా అంటే ఇంకా వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు ఏంటో మనకి తెలియదండి. అదేం అల్లరో కూడా మనకి తెలియదు. ఇప్పుడు మన పిల్లలు ఏం అల్లరి పెడుతున్నారు చూస్తున్నాం కదా. నాకు వాట్సాప్ ఇది కావాలి, ల్యాప్టాప్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏవో కార్లు అంట, ఆ కార్లు కావాలి, ట్రైన్లు కావాలి, ఇవి అడుగుతున్నారు. కానీ ఆ టైంలో ఇప్పుడు ఎవరినో అడిగితే అన్నారు, అవును ఆ రోజుల్లో ట్రాన్స్పోర్ట్ లేదు కాబట్టి అడగలేదు రాముడు అంటున్నారు. అలాగున్నాయి మన తెలివితేటలు ఇప్పుడు. కానీ అసలు దాన్ని తీసుకొచ్చి అద్దంలో చూపించి ఆడుకోమంటే ఆడుకున్నాడంటే అవి మన మైండ్కి అందవు. అవి చాలా అల్లరి పెట్టేవాడంట. అది ఆ అల్లరి కూడా అది అందంగా ఉంటుంది, ఇలా మొండిగా అలా ఉండదు. వాళ్ళు ఏం చేసినా అందమే, వాళ్ళు ఏం చేసినా మధురమే. అయితే రామావతారం అయితే ఎవరికి దేవుడు అని తెలియలేదు రాముడు. అందరూ రకరకాలుగా అనుకున్నారు, బలవంతుడు అనుకున్నారు, చక్రవర్తి అనుకున్నారు, చాలా అందగాడు అనుకున్నారు, ఇలా రకరకాలుగా రాముణ్ణి ఎవరి కోణంలోంచి వాళ్ళు చూశారు. కానీ రామావతార వైభవం ఏంటంటే రాముడు దేవుడని ఎవరికి తెలియలేదు. కృష్ణుడు మాత్రం తెలిసిపోయాడు. తను చేసిన చర్యల ద్వారా రాక్షసుల్ని చంపటం అన్ని మిరాకిల్సే పుట్టిన దగ్గర నుంచి. రాముడివి మాత్రం కనిపించిన మిరాకిల్స్. ఇది భగవాన్ గురించి గణపతి మోహన్ కూడా రమణ చిత్వారం స్థితిలో చెప్తారు. ఇంత నువ్వు భూమి మీదకి దిగి వచ్చిన సుబ్రహ్మణ్యుడు అయినప్పటికీ కూడా నిన్ను ఒకళ్ళో ఇద్దరో గుర్తించగలరు, కానీ అంత గురించి ఎవరికి తెలియదు, ఎవరి కోణంలో వాళ్ళు నిన్ను చూస్తారని భగవాన్ అన్నారు. అది సేమ్ రాముడికి కూడా వర్తిస్తుంది. అది రాముడు దేవుడని ఎవరు అనుకోలేదు, చాలా బలవంతుడు అనుకున్నారు, రకరకాలుగా అనుకున్నారు. అయితే శబరి గురించి వచ్చేటప్పుడు ఈ టాపిక్లో నాన్నగారు చెప్తారు, శబరి రాముడు ఉన్నప్పుడు ఉందా లేదా కాదు, రాముడు కోసం వెయిట్ చేసింది. ఎలా వెయిట్ చేసిందంటే, అయ్యో ఈవేళ రాలేదా, రేపు వస్తాడేమో, అలా వెయిట్ చేయలేదట. అసలు పువ్వులతో అలంకరిస్తూనే ఉండేదంట కంటిన్యూస్గా. ఇంకా అలు పెరగకుండా వస్తాడా రాడా అని డౌట్ లేకుండా, శ్రీరాముడు ఎనీటైం వచ్చేస్తాడు, ఎనీటైం వచ్చేస్తాడు, ఇప్పుడే వచ్చేస్తాడేమో అన్నట్టు నిరీక్షణ కాకుండా వెయిట్ చేసింది. ఆ నిరీక్షణ కాకుండా వెయిట్ చేయటమే కాలం లేకపోవటం. కాలం లేదు కాబట్టి రాముడు వచ్చేసాడు. రాముడికి కాలం ఏమి లేవు కదా. మనం కూడా కాలం లేని స్థితిని మనం అనుభవించగలిగితే మనకి కూడా రామదర్శనం అవుతుంది. రామదర్శనం అంటే ఏంటి, మనల్ని మనం దర్శించటమే. సీతారాముడు, సీతారాముల కళ్యాణం, దశరథుడు, జనకుడు ఇవన్నీ పక్కన పెడదాం. ముందు అసలు రాముడు అంటే ఏంటో తెలియాలి కదా మనకి, రామ కావ్యం అంటే ఏంటో తెలియాలి కదా. మన జీవిత విధానం సాగడం కోసం రామాయణ గ్రంథం ఉపయోగపడుతుంది. కానీ రాముడు ఏంటో తెలుసుకోకపోతే మన జీవిత విధానం వరకే ఉంటుంది, అది రాముడు వరకు వెళ్ళదు. కాబట్టి మనందరూ కూడా రాముడి వరకు వెళ్ళడానికే చూద్దాం. రామాయణం విన్నా కన్నా స్వీట్గా ఉన్నా ఎన్ని ఉన్నా మన గమ్యం మాత్రం ఆత్మారాముడి వైపే ఉండాలి. శ్రీరాముడు ఉండనిద్దాం, శ్రీరాముడు వైభవం అన్నీ కరెక్టే, బట్ మన సంగతి ఏంటి? మనం రాముడంతటి వాడు అవ్వాలి కదా. భగవాన్ ఇదే చెప్పారు, నేను అవతార పురుషుణ్ణి అయితే నీకు కలిసి వచ్చింది ఏంటి, నువ్వెవరివో నువ్వు తెలుసుకో ముందు. అది ఆ మాటలన్నీ కూడా నాన్నగారు ఈ కోణంలో తీసుకొచ్చి రామాయణాన్ని చెప్పారు. దేవుడైనా సరే భూమి మీదకి బాడీ వస్తే డెస్టినీ ఉండి తీరుతుంది అని ఒకసారి మీటింగ్లో చెప్పారు. రెండు చేతులు చూపించి చూడండి, గీతలు ఉన్నాయి రెండు చేతుల్లో. దేవుడైనా సరే భూమి మీదకి వస్తే గీతలు ఉంటాయి, వాడికో డెస్టినీ ఉంటుంది అని చెప్పారు. అయితే ఇక్కడ రాముడు డెస్టినీ ఏంటి మనకి తెలుసు, రావణ సంహారం కోసం వచ్చాడు అని మనకి తెలుసు, ఎందుకంటే కథ వినేశాం కాబట్టి. కానీ రామాయణం జరుగుతున్నప్పుడు జనాలకి తెలియదు రాముడు ఎందుకు వచ్చాడు. అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నాన్నగారు వచ్చారు మనకి. నాన్నగారు ఎందుకు వచ్చారు, నాన్నగారు వచ్చిన పని ఏంటో ఒక ఆయన ఎవరో చెప్పారు, నువ్వు ప్రేమించటానికి బోధించటానికి వచ్చావు అని. నాన్నగారి ద్వారా ఆ పని జరిగింది. కానీ నాన్నగారు బాడీ లేకపోయేసరికి నిజంగా వచ్చిన పని ఇదే జరిగింది నాన్నగారి జీవితంలో. మిరాకిల్స్ అన్ని పక్కన పెడదాం, బోధించటం ప్రేమించటం ఇదే చేశారు ఆయన. అలాగే రామావతారం కూడా మానవ జీవితాన్ని చక్కబెట్టడానికి వచ్చింది. ఈ రామాయణం భూమి మీద గౌరవించబడేంత వరకు కూడా మానవ జీవితం పక్కదారి పట్టదు అని చెప్పాడు వాల్మీకి. అయితే ఈ రోజుల్లో గౌరవింపబడుతుందా అంటే ఏమో తెలియదు. మన పిల్లలకి రాముడు తెలియడు, సీత తెలియదు, ఎవరు తెలియదు, దేవుడే తెలియడు. అసలు ఏదో గుడికి తీసుకెళ్తాం, దండం పెట్టంటే దండం పెడతారు. అసలు దేవుడు అలంకారం చూసి మురిసిపోవడమే తెలియట్లేదు వాళ్ళకి, ఎంత బాగుందని కూడా అనలేకపోతున్నారు. ఈ లోపల వాళ్ళకి బయట గోల్డ్ పనులు. ఎప్పుడు వాళ్ళకి అలా ఉంటుంది, మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి భక్తి నేర్పాలండి. ఆ ఈశ్వరుడు యొక్క వైభవాన్ని పిల్లలకి చెప్పాలి. అందుకు బోల్డ్ కథలు ఉన్నాయి, చిన్నపిల్లల కథలు కూడా. అవన్నీ మనం నేర్పకుండా పిల్లలకు కూడా భక్తి ఏమీ రాదు, గౌరవం అసలు రాదు. భక్తి ఉన్నప్పుడే గౌరవం వస్తుంది, ఏది లేకుండా ఎలా వస్తుంది? ఇప్పుడు పిల్లలందరికీ ధైర్యం అనుకుంటున్నారు, గట్టిగా మాట్లాడడం, ఎదిరించి మాట్లాడడం ధైర్యం కాదు, అన్నిటినీ అణుచుకోగలగడం ధైర్యం. కానీ మనం అరిస్తే ధైర్యం అనుకుంటున్నాం, మనకి అలా అర్థమవుతుంది. కానీ అసలు నాన్నగారు వచ్చాక జీవితం మధురమైందండి. అంతవరకు ఉన్నవి ఏవో కోరికలు తీర్చుకోవాలి, అది ఇది తంటాలు పడ్డాం. కానీ నాన్నగారు వచ్చాక అసలు ఏమీ లేకపోతే ఇంత బాగుండొచ్చా, తలంపే లేకపోతే ఇంత మాధుర్యంగా ఉంటుందా జీవితం అని నాన్నగారు వచ్చాక రామాయణం మీద అని భాగవతం మీద అని ఒక గౌరవ భావం. ఈశ్వరుడు అంటే ఇట్టివాడా, ఈశ్వర శక్తి ఇట్టిదా, ప్రేమ ఇలా ఉంటుందా, జ్ఞానం అంటే ఇట్టిదా అని ఇవన్నీ కూడా మనకి మన గురువు వచ్చిన తర్వాతే నాకైతే అర్థమైంది. అంతవరకు నాకు ఐఎమ్ జీరో, నాకేమి తెలియదు. అసలు వ్యవహారమే తెలియదండి నాకు, ఇంకా జ్ఞానం గురించి ఎక్కడ తెలుస్తుంది. ఇది నాన్నగారు చెప్పారు, మీకు వ్యవహారమే అర్థం అవ్వట్లేదు, జ్ఞానం ఎక్కడ అర్థమవుతుంది? కానీ ఇవాళ మీరు చెప్పిన బోధ వింటూ ఉంటే జ్ఞానం వ్యవహారం తెలుసో తెలీదో కానీ నాన్నగారు నీ జ్ఞానం కొంచెం అర్థమవుతుంది. అర్థం అవ్వడం జ్ఞానం కాదు, దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్. కానీ ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండేసరికి మనకి తెలియకుండానే ఆ పాత్రలో మన అడుగులు పడుతున్నాయి. ఏ దేన్ని కూడా బయట నుంచి వచ్చే ఆనందాన్ని ఏమీ మనం పీల్చుకోలేకపోతున్నాం, ఇది నిజం కాదని. ఆ స్థితికి ఆ గురువు యొక్క దయ తీసుకెళ్ళింది కదా. ఆ గురువు ఎవరు? ఈ రాముడే ఆ గురువు. కాబట్టి ఆ రామాయణాన్ని అంత అందంగా చెప్పగలిగారు. అయితే ఈ మానవుడిగా భూమి మీదకి దేవుడు వచ్చినప్పటికీ డెస్టినీ ఉంటుందని చెప్పారు. బోల్డ్ యాక్సిడెంట్లు అవుతాయి వాళ్ళకి కూడా అని చెప్పారు. అది ఎలా అంటే, ముందు స్టార్టింగ్లో మారీచుడి గురించి ఒకసారి చెప్పారు. ఎలా అంటే, మారీచుడిని యుద్ధం చేయడానికి తీసుకెళ్తాడు కదా ఈయన వచ్చి. యుద్ధం చేయడానికి తీసుకెళ్తూ అసలు ఆ రాముడి అందాన్ని చూసి మురిసిపోతూ ఉండేవాడట. అస్తమానం వెనక్కి తిరిగి చూసుకుంటూనే ఉండేవాడట. సరే వెళ్ళారు. యజ్ఞం మొదలెట్టేసరికి మారీచ సుబాహులు వస్తారు. వాళ్ళని ఒక బాణం వేస్తాడు రాముడు. వేసేసరికి ఈ మారీచుడు 100 యోజనాల దూరం వెళ్ళి పడతాడట ఒక ఒక బాణంతో. అదే చెప్పాను నాన్నగారు, ఒక మహాత్ముడి యొక్క చూపు నీ దుష్టబుద్ధిని 100 యోజనాలు వెనక్కి తోస్తుంది. అసలు విజృంభించనివ్వదు, నేను విజృంభించనివ్వకుండా నీ తలంపుల్ని అక్కర్లేని విషయాలన్నింటినీ కూడా ఆడ ఎలాగైతే ఒక బాణంతో ఎందుకు వెనక్కి వెళ్ళిపడాడంటే ఆ దుష్టతనం అంతా కూడా 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపడి వెంటనే విజృంభించకుండా ఆపింది ఆ బాణం. అలాగే గురువు యొక్క ఒక్క చూపు మనల్ని వెనక్కి తోస్తుంది. తోస్తుందండి. తొయ్యడం అంటే ఏంటి? నీ దుష్టబుద్ధులన్నీ నీకు చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడు? ఇన్ని దుష్టబుద్ధులు ఉన్నప్పుడు మనం ఈశ్వరుడికి పనికిరాం కదా, మనం మారాలి అని మనకి మనం వెనక్కి వెళ్ళటానికి గురువు యొక్క మొదటి చూపు పనిచేస్తుంది మన మీద. అలాగే వెళ్ళి పడతాడు, మళ్ళీ వస్తాడు రెండోసారి. రెండోసారి వచ్చినప్పుడు మళ్ళీ సముద్రంలో వెళ్ళి దాక్కుంటాడట. సముద్రం ధర్మదేవత అంట, నాకు తెలియదు నాన్నగారు చెప్పారు. ధర్మం ఒళ్ళో వెళ్ళి పడ్డాడంట రెండో బాణంకి. అంటే రెండో చూపు పడేసరికి వాడిని ధర్మం వచ్చి వరించింది. ఆడేం ధర్మం గురించి ట్రై చేయలేదు, ఆడేం దుష్టబుద్ధుల నుంచి వెనక్కి వెళ్ళిపోవాలనుకోలేదు. ఆ చైతన్యం యొక్క చూపు ఆ రామబాణం పడేసరికి వెనక్కి వెళ్ళిపడ్డాడు, రెండో బాణం పడేసరికి సముద్రంలో వెళ్ళి కూర్చున్నాడు. సముద్రంలో వెళ్ళి కూర్చొని ఇంక బయటికి రావాలనిపించలేదు. అంటే ధర్మం ఉండేసరికి అలా ఉంటుందేమో మరి, సముద్రం నుంచి బయటికి రావాలని అడిగి అనిపించలేదు. తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేసరికి రామ వైభవం చెప్తాడు చూడండి. అప్పుడు సముద్ర గర్భంలో ఉన్నప్పుడు సీతను తీసుకురావడం కోసం మారీచుడికి కబురు చేస్తాడు రావణుడు. రా, వచ్చి సీతను తీసుకురావాలి నువ్వు అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు అంటాడంట, అన్నయ్య నువ్వు ఏ పని చెప్పినా చేస్తాను, కానీ ఇది నీకు హానికరంగా ఉంటుంది. నువ్వు ఏ పని చెప్పినా నీ మంచి కోసం నేను చేస్తాను, నీకు హానికరం నీకు మంచిది కాదు, కాబట్టి నేను చేయలేను ఈ పని. ఎందుకంటే ఆ రాముడు దెబ్బ నేను తిని ఉన్నాను. ఎలా అంటే ఆ దెబ్బ తిన్న దగ్గర నుంచి ఎక్కడ చూసినా ఆడే కనిపిస్తున్నాడు నాకు. రాముడు తప్ప ఏం కనిపించట్లేదు, నాకు రామనామం తప్ప ఏమి వినిపించట్లేదు. ఏమీ లేని చోట కూడా నాకు రాముడు కనిపిస్తున్నాడు. అసలు ఖాళీ లేదు ఎక్కడ. నాకు రాముడు రామనామం తప్ప ఏం కనిపించట్లేదు, వినిపించట్లేదు. అట్టి వాణ్ణి నువ్వు మాయ చేయమని నన్ను వెళ్ళమంటున్నావు, ఇది నీకు మంచిది కాదేమో అంటాడు. అంటే ఇప్పుడు రావణుడు అంటాడు కదా, నువ్వు నాకే ద్రోహం చేస్తున్నావు, నేను చెప్పిన మాట వినకపోతే ఏదో చేస్తాను చంపేస్తాను అంటాడు. అప్పుడు అన్నాడు మాట, ఓకే నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళ్తానా, కానీ వెళ్ళినప్పుడైనా సరే నాకు ఆ రామదర్శనంతో నాకు మోక్షం వస్తుంది, నీ చేతిలో మరణించటం కన్నా నాకు అదే ఇష్టం అని చెప్పి వెళ్తాడట. అసలు ఆ డైలాగులన్నీ ఎంత బాగున్నాయి. ఎక్కడ చూసినా ఆడే కనిపిస్తున్నాడు, ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది అనేసరికి అసలు ఆ రామనామం జపించేసరికి నిజంగా అనిపిస్తుంది. నిజంగానే మారీచుడికే కనిపిస్తే మనమే మారీచుడు అందరి చెడ్డోళ్ళం కాదు, మనకేంది కనిపించదు, డెఫినెట్గా అనిపిస్తుంది. అంటే రామనామం అంత స్వీట్. రామనామం అంటే చైతన్యం యొక్క చూపు, చైతన్యం యొక్క గురి మన మీద కానీ పడిందా మనం కూడా మారీచుళ్ళకి తయారవుతాం, డెఫినెట్గా తయారవుతాం. ఎందుకంటే చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీ వేలి బ్రోవుము అరుణాచల భగవాన్ అన్నారు. ఊరికే పాడలేదు ఆయన, మన కోసమే పాడాడు ఇవన్నీ. భగవాన్ మనకెందుకండి అక్షరమణ రాయాలి, అక్షరమణ వల్ల మనం బాగుపడాలని రాశారు. ఇవి చదువుతుంటే భగవాన్ ఇవి చదివే రాశారా మన కోసం అని అనిపిస్తుంది. ఆ చైతన్యమే మనకి రాసిచ్చింది, ఆ చూపు అలా ఉంటుంది, వాడు స్మరిస్తే ఇలా ఉంటుంది, వాడు నీ దేహబుద్ధిని తాకాడంటే అది ఇలా ఉంటుంది అని భగవానే చెప్పారు మనకి ఇప్పటి రోజుల్లో. కానీ అనుభవం ద్వారా మారీచుడికి ఆ గురువు యొక్క ఆ రాముడి యొక్క వైభవం అడిగి అనుభవంగా తెలిసింది. ఒక్క ఒక చూపు ఒకలాగుండింది, రెండో చూపు ఇంకోలాగుండింది, మూడో చూపుకి అసలు మొత్తం నేనే లేకుండా పోయింది అడిగి, మోక్షమే వచ్చేసింది. మరి మనకెందుకు రాదు, తప్పకుండా వస్తుంది. మనమేమి మారీచుడంతటి చెడ్డోళం కాదు కదా. అందుకే నాన్నగారు చూపుతోనే మనందరిలో కూడా మనందరూ మారాలి, మన ఈశ్వరుడి దయకి పాత్రులు అవ్వాలనే ఒక కాంక్ష మనందరికీ బయలుదేరిందంటే నాన్నగారి మొదటి చూపు. తర్వాత నాన్నగారితో ఇంటిమసీగా మనం మింగిల్ అవ్వడం మొదలు పెట్టేసరికి ఏమైంది, మన జీవితంలో మనమేమీ పోగొట్టుకోవాలనుకోలేదు. మనకి తెలిసే గుణాలు, మనకి తెలియకుండానే ఆ గుణాల్లోంచి ఎంతో కొంత బయటపడిపోయి మనకి ఆ ధర్మం అంటే ఆ ప్రేమతత్వం ఎంతో కొంత మన అనుభవంలోకి వచ్చింది. ఇప్పుడు మోక్షం కావాలనే అనిపించట్లేదు, ఇదే స్వీట్గా ఉంది. ఇదే స్వీట్గా ఉంటే అదే వస్తుంది మోక్షం, మనం ఎందుకు కోరుకోవాలి దాన్ని? కోరుకోవడం ఏంటి, అది మనమే కదా. అలా ఉండగా ఉండగా ప్రేమతత్వం వస్తూ ఉంటే మనకి తెలుస్తుంది మనం ఎవరో, మనం ప్రేమ స్వరూపులమే, మనం చైతన్య స్వరూపులమే అని మన అనుభవానికే వచ్చేస్తుంది. దీనికి ఏ సాధన అక్కర్లేదు, ఆ గురువు చూపు అలాంటిది. అటువంటి ఆ గురువుతో మనం 25 ఏళ్ళు 30 ఏళ్ళు తిరిగాం, మనం పని చేయకుండా ఎలా ఉంటుంది? ఎప్పుడో ఒకసారి దర్శించిన రాముడికే వాడికి అంత వైభవం అవుతే, మరి ప్రతిరోజు ప్రతినిత్యం ఆయన ధ్యాసతోనే ఆయన మాటలతోనే మనకి తెల్లారుతుంది, ఆయన మాటలతోనే రాత్రి అవుతుంది, ఆయన మాటలతోనే పనులు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పుడు మనలో మార్పు రాకుండా ఎలా ఉంటుంది? ఇది చూసిన తర్వాత రామాయణం మీద గౌరవం పెరిగిపోయింది. అంటే అప్పుడే రాముడు చైతన్యం కదా, కానీ ఎవరికి కూడా రాముడు చైతన్యం అని తెలియలేదని భద్రాచల రామదాస్ చెప్తాడు. ఎందుకు చెప్తాడంటే రామావతార వైభవమే అదని చెప్పారు నాన్నగారు. అందరూ కూడా ఆ రాముణ్ణి ఒక ప్రేమతత్వంతో ఆదరించారు. ఎందుకంటే అప్పటి జనం కూడా సాత్విక బుద్ధితో ఉండేవారంట. యుగధర్మం బట్టి ఆ యుగంలో జనులందరూ కూడా చాలా సాత్విక బుద్ధితో ఉండేవారు. అప్పుడు రాముడికి ధర్మాన్ని అందరూ గౌరవించారు అప్పుడు. కానీ ఇప్పుడు ధర్మం వెళ్తే కుదరదు. ఇప్పుడు అధర్మానికి అధర్మమే, ధర్మానికి ధర్మమే, అలాగెళ్తేనే ఈ రోజులు వెళ్తాయి. కానీ కాబట్టి కాలాన్ని బట్టి యుగాన్ని బట్టి ధర్మం మారుతుంది. రామాయణ కాలంలో ప్రజలందరూ ధర్మబద్ధులుగా ఉండేవారు. కాబట్టి రామ పాలన, జ్ఞాని అయిన వాడు రాజవుతే అసలు సృష్టి ఉన్నంత వరకు వాడి పరిపాలన పడిపోద్దంట. ఏదో పుస్తకంలో చదివాను, మహాజ్ఞాని గనక రాజు అయ్యాడని మనకి లీడర్ అయ్యాడు అనుకోండి, మన అదృష్టం పండి అసలు ఆ లోకమే ఇంక మరుపు ఉండదంట. రామాయణం ఎలా చిరస్థాయిగా ఉండిపోయిందో ఆ పరిపాలన కూడా చిరస్థాయిగా ఉండిపోద్దంట. ఏమి లేదండి, కొంచెం మంచితనం ఉంటేనే వాళ్ళ గురించి ఎంతో చెప్పుకుంటున్నామే, స్పందిస్తున్నామే. అసలు జ్ఞానమే వచ్చి పరిపాలిస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? అలాంటి మాటలన్నీ నాన్నగారు చెప్తుంటే నిజమే కదా, నిజమే కదా అని ఏదో తెలియని ఆనందం, తెలియని అనుభూతి మనకి కలుగుతుంది. రాముడు అనేసరికి ఒక స్వీట్నెస్ మనకి తెలుస్తుంది. ఎందుకంటే రాముడే వచ్చి చెప్పాడు కాబట్టి, ఆయన రాముడే కాబట్టి అంత బాగా చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు, మనల్ని అనుగ్రహిస్తూ చెప్పాడు కాబట్టి మనకి అంత స్వీట్నెస్ వచ్చేసింది. ఇంకా 2-3 ఘట్టాలు చెప్తారు రామాయణంలో. అదేంటంటే, ఈ రావణాసురుడు వస్తాడు సీతను తీసుకెళ్ళడానికి. రావణాసురుడు గురించి ఒక మాట చెప్పారు, ఏంటంటే వాడు మహాశివభక్తుడు, శివుడికి తపస్సు చేసి ఆత్మలింగాన్నే తీసుకొస్తాడు భూలోకానికి, తీసుకొస్తానంటే అంత భక్తుడు. అలాంటి వాడు అన్ని ఇంద్రియాల్ని నిగ్రహించి శివుడికి తపస్సు చేసి ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన రావణుడు తన మనసుని, తనలో ఉన్న రాక్షసత్వాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఎంత శక్తి సంపాదించాడంటే అసలు సృష్టిని ఆపగలడాడు. సూర్యుడు ఉదయించొద్దంటే ఉదయించడు, అంత శక్తి సంపాదించాడు, పంచభూతాలని కంట్రోల్లో పెట్టుకున్నాడు, కానీ తనలో ఉన్న రాక్షసత్వాన్ని కంట్రోల్లో పెట్టుకోలేపాడు. ఏం లేదు, చిన్న చిన్న కోరిక, సీత కావాలనే ఒక్క కోరికతో మొత్తం సర్వనాశనం అయిపోయాడు. అందుకే కోరిక చిన్నదైనా కోరిక కోరికే, అది ఏదైనా సరే నీకు మిగిలిపోయిందా నిన్ను సర్వనాశనం చేసి తీరుతుంది. అలానే ఇప్పుడు మన కోరికలు లేవంటే ఉంటాయి, కొన్ని బలమైన ఉంటాయి, కొన్ని బలం లేని ఉంటాయి. ఈ కోరికలన్నీ మనకి దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి కాబట్టి ఏం చేయాలంటే పాహిమాం రక్షమాం అని ఆ గురువు కాళ్ళ మీద పడవలసిందే. వేరే గతి లేదు మనకి, శరణాగతే మార్గం. ఈ రాముణ్ణి ఎలా అనుకున్నారో భద్రాచల రామదాస్ చెప్తాడు, ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైనా నీ మాయ తెలియ వశమా, శ్రీరామ ఏమయ్య రామ కమారి వినుత గుణధామ కువలయదళ శ్యామ నను గన్న తండ్రి శ్రీరామ, ఏమయ్య రామ సుతుడను చు దశరథుడు హితుడను చు సుగ్రీవుడు అతి బలుండను చు కపులు క్షితినాథుడను చు భూపతులు గొలిచిరిగాని పతిత పావనుడను చు మది తెలియలేరే నరుడను చూ నరులు తమ దొరవను చూ యాదవులు వరుడను చూ గోప సతులు కరివరద భద్రాద్రి పుర నిలయ రామదాస పరమాత్ముడని నిన్ను భావింపలే తైరీమయ్య రామ బ్రహ్మేంద్రాదులకు నైనా నీ మాయ తెలియ వశమా. రాముణ్ణి ఇలాగే ఎవరి స్థాయిలో వాళ్ళు సుతుడు అనొచ్చు అంటే కొడుకని దశరథుడు అనుకున్నాడు, ఫ్రెండ్ అని సుగ్రీవుడు అనుకున్నాడు, చాలా బలవంతుడని కప్పులు అంటే వానరులందరూ అమ్మో రాముడు చాలా బలవంతుడు అనుకున్నారు, అందరూ అలా అనుకున్నారు. కానీ నువ్వు పతిత పావనుడు అని ఎవరికి తెలియలేదు అంటాడు. ఇంకా నరులందరూ అంటే మానవ జాతి అంతా రాముడు మానవుడనే అనుకున్నారు. గోపికలందరూ కూడా పెళ్లి కొడుకు అనుకున్నారు. వాళ్ళు వాళ్ళు వరిస్తారు కదా కృష్ణుణ్ణి, నువ్వు వరుడనుచు గోపసతులు కరింపరద భద్రాద్రి రాముణ్ణి నువ్వు పరమాత్ముడు అని ఎవరికి తెలియలేదు అంటారు. అది ఎందుకు తెలియలేదంటే అని తెలియనివ్వలేదు కాబట్టి తెలియలేదు. రాముడు దేవుడని తెలిస్తే నాన్నగారు దేవుడు అనుకుంటున్నాం కదా అందరూ, ఏం చేసామండి, ఏమయ్యింది మీకు? నాన్నగారు దేవుడు చైతన్య స్వరూపం, మనం ఏదిగా ఉన్నామో దాన్ని మనం పొందాలి, దాన్ని అది మనమే అవ్వాలి, మనం ఏదిగా ఉన్నామో ఆ స్థితికి మనం మనం వెళ్ళాలి అని చెప్పి మనకు ఒక అవగాహన చైతన్యమే వచ్చి బోధించబట్టి వచ్చింది. లేకపోతే మనం కూడా నాన్నగారు దేవుడు అంటాం, నాన్నగారు భూపతి రాజు అంటాం, సత్యం రాసాం కదా అష్టోత్తరం రాసాం కదా నాన్నగారికి, అవన్నీ అలా అనుకుంటాం. దుష్టబుద్ధి నివారకాయ నమః కార్యం ఆత్మజాయ నమః ఇవన్నీ అనుకుంటాం. కానీ రాముడు నాన్నగారు అది కాదు, నాన్నగారు ఇది డిఫరెంట్. మనం అన్నవన్నీ నిజమే, అది వ్యవహారం, కానీ ఆయన లోపల అలా లేరు. ఆయన చైతన్యంగా ఉన్నారు. అలాగే రాముడు కూడా ఎవరు ఎన్ని అనుకున్నా లోపలాడు రాముడు అనుకోలేదాడు. ఆయన నేను దేవుడని అనుకోలేదు, ఆయన నేను జ్ఞానని అనుకోలేదు, ఏమి అనుకోలేదు, ఉన్నాడంటే. అలా ఉంటే మనం కూడా రాముడైపోతాం. అయితే అలా ఉంటే రాముడు అవుతామంటే రాముడు అవ్వం. రాముడు ఏదిగా ఉన్నాడో అదే మనమని మనకు అర్థమవుతుంది. అది అర్థం అవ్వడం వేరు, అది మనం అవ్వడం వేరు. అర్థం అవ్వడం అన్నది ఇన్ఫర్మేషన్, అవ్వటం అన్నది అనుభవం. దాన్ని అది మన అనుభవంలోకి రావాలి. రావాలంటే మన ప్రయత్నం వల్ల రాదు. అది మనలో వచ్చే మంచి భావాలు అన్ని గురువే ఇస్తాడు, అన్ని గురువే చేస్తాడు. ఆ చేసిన దాంతో మనం ఐడెంటిఫై అవ్వకుండా మన గోల్ ఇది మనం కాదు, ఇది మనం కాదు, ఇది మనం కాదని బతుకుతూ ఉంటే ఏదో ఒకరోజు దానంత రివీల్ అవుతుంది. దానంతట అది రివీల్ అయినప్పుడే మనం ఇదేదీ కాదు, మనం కానిదేదో మనం అయి ఉన్నాం అని చెప్పి మనం ఇది ఇది అనుకుంటుంది ఏది మనం కాదని అవగాహన చైతన్య అనుభవం రాకుండా కలగకుండా మనకి అర్థమే అవ్వదు. అది అర్థం అవ్వదు. కానీ ఒక జ్ఞాని కనుక గురువు అవుతే మనకి ఆ చైతన్య అనుభవం కొంచెం ముందో ఎంతో మనకి రుచి చూపిస్తాడు. ఎందుకంటే ముందు అర్థం అవుతాయి కదా మనకి ఆనందం దొరికేది. భౌతిక ఆనందం అవ్వనండి, ఏదో ఒక ఆనందం అంటూ దొరుకుతుంది కదా. ఇప్పుడు మనకి ఆత్మానందం కాదు మనదంతా. మామూలు విషయాల్లో ఎంతో హ్యాపీగా ఉంటున్నాం, రోజులు బాగా వెళ్తే హ్యాపీగానే ఉంటున్నాం, ఆనందంగానే ఉంటున్నాం. ఈ ఆనందం ఆత్మానందమేం కాదు, వ్యవహారానికి సంబంధించిన ఆనందం. ఆ వ్యవహారం లేకపోతే మనకి దుఃఖం వస్తుంది. కానీ ఆత్మానందం అట్టిది కాదు, దేనికి సంబంధం లేకుండా దానంతట అదే ఆనందంగా ఉండేది, అదే మన స్వరూపం. అది వచ్చే వరకు కూడా మనకి ఆనందం అంటే ఏదో తెలియదు, దుఃఖరహిత స్థితే తెలియదు మనకి. తర్వాత కదా ఆనందం వరకు వెళ్ళాలి. నాన్నగారు కూడా పదే పదే ముందు దుఃఖరహిత స్థితిని పొందండి అని చెప్పారు. ఆత్మానందం వరకు వెళ్ళదు మీరు, ముందు దుఃఖరహిత స్థితినే మీరు తట్టుకోలేరు, తర్వాత కదా ఆత్మానందం. కాబట్టి దుఃఖరహిత స్థితి ఎలా వస్తుందంటే ఆయన దర్శిస్తూ ఉంటే, ఆయన స్మరిస్తూ ఉంటే. ఇవన్నీ ఈ స్మరణ ఎలా వచ్చింది, నాన్నగారి లేకపోతే రాదు కదా. ఈ దర్శన భాగ్యం ఎలా కలిగింది, నాన్నగారి లేకపోతే మనకు కలగదు కదా. అలాగా ప్రతిదీ ఆయనతో ఐడెంటిఫై అవ్వడం ద్వారా మనల్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. మనకి తెలియకుండానే తుకారామ్కి జరిగిపోయినట్టు మన వ్యక్తి భావన మనకి తెలియకుండానే డిటీరియేట్ అవ్వడం మొదలెడుతుంది. ఇది నిజం. ఆ డిటీరియేషన్ మొదలెట్టినప్పుడే మనం హయ్యర్ పవర్ని అగ్రి అవుతాం. మనల్ని ఒక అతీత శక్తి నడుపుతుంది, మనల్ని మన గురువే నడుపుతున్నాడు, మనల్ని చైతన్యం నడుపుతుంది, ఇదేది నిజం కాదు. పారమార్థిక సత్యం ఒకటి ఉంది, అది మనమై ఉన్నాం, అదే మనం. ఇదేది మనం కాదని అది విశ్వాసం అని అలా అంత చిన్న మాటలు కాదు. అది ఫామ్గా ఉంటుంది. మనం దేహం నేను అని ఎంత ఫామ్గా ఇప్పుడు ఉన్నామో, ఇది మనం కాదు అని అంత ఫామ్గా అప్పుడే ఉండగలం. లేకపోతే జరగదు అది. అయితే అందరికీ జరుగుతుందని జరుగుతుంది, అందరికీ జరుగుతుంది కొంచెం ముందు వెనక. సత్పురుషుడు దర్శనం అవ్వాలి కానీ ఆడు మోక్షమే ఇచ్చేస్తాడండి, ఏమి ఇవ్వడు మనకి. మనం ఇంక భయపడి అడుగుతాం కానీ నాన్నగారు ఇలాగా నాన్నగారు అలాగని. మోక్షమే ఇచ్చేవాడు ఏమి ఇవ్వలేడు మనకి. మోక్షం అంటే ఏంటి, నువ్వేంటో నీకు చూపిస్తాడు, నీ దగ్గరికి నిన్ను తీసుకొస్తాడు, నువ్వు ఎక్కడంతా తిరుగుతున్నావు అక్కడ ఇక్కడ అని. అలాంటి నిన్ను నీ దగ్గరికి తీసుకొస్తాడు. నీ దగ్గరికి నువ్వు వచ్చినప్పుడే నీకు ఫ్రీడమ్. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నీకు ఫ్రీడమ్ ఉండదు, ఆడు చెప్పినట్టు వినాలి. నీ దగ్గరికి నువ్వు వస్తే ఇక్కడ ఎవరు ఉండరు, నువ్వు మాత్రం ఉంటా అక్కడే నీకు ఫ్రీడమ్. ఇంత ఇలాంటి జ్ఞానాన్ని నాన్నగారు చెప్పారండి మనకి. ఎవరు చెప్తారు, తెలిస్తే కదా ఎవరైనా చెప్తారు మనకి. అసలు ఇంక రాముడు ఏంటండి, నాన్నగారే రాముడు. అసలు రాముడు కళ్యాణ గుణాలన్నీ నాన్నగారిలో కనిపిస్తాయి మనకి. రాజులు, రాజువాడు చక్రవర్తి, నాన్నగారు రాజే. గృహిణి, గృహస్థుడు కదా రాముడు, నాన్నగారు గృహస్థుడే. చాలా మర్యాద పురుషోత్తముడు వాడు, నాన్నగారికి చాలా రెస్పెక్ట్ మనందరంటే. ప్రేమికుడు నాన్నగారు, విపరీతమైన ప్రేమ మనందరంటే. అలాగే ఒక్కొక్క కోణం నుంచి రాముడిని చూస్తే నాన్నగారే కనిపిస్తున్నారు. ఆ రాముడు ఎవరో మనకి తెలియదు, అవన్నీ ఊహా చిత్రాలు. కానీ ఈ రాముడు ఈ రోజుల్లో ఈ రాముడిని మనం చూసాం, రాముడినే మనం చూసాం. ఒకసారి ఈ ఇక్కడికి వెళ్ళాను పాలకోడేరు, శ్రీరామనవమికి పాలకోడేరు వచ్చారు నాన్నగారు. వెళ్ళాం, వెళ్తే అప్పుడు అప్పట్లో కొత్తలో పాట పాడమనేవారు నాన్నగారు మీటింగ్ ముందు. అప్పుడు నాన్నగారు పాట పాడన్నారు. అంటే రాముడి గురించి ఏం పాడతాం, ఈయనే కదా రాముడు. వెంటనే తాట ఇచ్చింది కూడా ఈశ్వరుడే. మరి కొలువై ఉన్నాడే కోదండ పాణి, కొలువై ఉన్నాడే సలలిత మతులై సాధకు శీలురై మల్ల చుచు కోరే వచ్చిసే వింపారు కొలువై ఉన్నాడే పాడారు. నాన్నగారు పాడేసరికి వెరీ గుడ్ అన్నారు. అంటే అసలు ఇక్కడ కొలువై ఉన్నాడు ఈ రాముడు, తెలిసి ఏ రాముడి గురించి ఏం పాడతాం మనం. అందులో నీ ఆ త్యాగరాజు అంటాడు, సలలితమైన మనస్సు గలవారై అక్కడికొచ్చి ఆ కోదండ రాముడిని చూసి వాడి ఒళ్ళో సేద తీరండి అంటాడు అని చెప్పి వర్ణిస్తాడు అక్కడ రాముణ్ణి. మరి మనం నాన్నగారు ఒళ్ళో సేద తీరం కదండి. మనకి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా నాన్నగారి దగ్గరే పడేడ్చాం కదండి అందరూ. ఇంకా ఏ రాముడో మనకి ఎలా తెలుస్తాడు ఈ రాముడు ఉండగా. అలాగే ప్రతి ఇన్సిడెంట్లోని నాన్నగారు ఏ ఘట్టం గురించి చెప్పినా ఆ ప్లేస్లో ఆయన ఉండి చెప్పారు. కాబట్టి మన వరకు మనకి రాముడు నాన్నగారే. ఆ రాముడిని చూడలేదు, ఆ గుణగణాలన్నీ కూడా నాన్నగారిలో కనిపిస్తాయి, మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉన్నారు. నాన్నగారికి కష్టాలు రాలేదా, నాన్నగారి ఫ్యామిలీలో ఏం జరగలేదా, కానీ ఆయన ఎలా ఉన్నారు, వాడు స్థితప్రజ్ఞుడు. ఆయన ఎలా ఉన్నారు, ఎప్పుడైనా మనకి కష్టం వస్తే బావురోమంటే వెళ్ళాం, కానీ అసలు నాన్నగారికి ఆ జాడన్న తెలిసిందా, ఎంత నార్మల్గా ఉన్నారండి. మనం రామాయణం వింటాం కాదు, రామాయణాన్ని చూసాం నాన్నగారి దగ్గర. అప్పుడు రామాయణం అంటే గౌరవం రాకుండా ఎలా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా రావణుడు వచ్చి సీతను తీసుకెళ్ళిపోతాడు, ఆ సీత ఏం చేస్తుందంటే, అది సీత రామాయణ, సీత జీవాత్మ, రాముడు పరమాత్మ. జీవాత్మకి హెచ్చుతగ్గులు ఉంటాయి కానీ పరమాత్మకి హెచ్చుతగ్గులు ఉండవు. సో రాముడి దగ్గర ఎక్కడ హెచ్చుతగ్గులు కనిపించవు మనకి, సీత మాత్రం అక్కడ అక్కడక్కడ ఒక పొరపాటు మాట అనడం ఏదో ఒకటి జరిగింది సీత విషయంలో. ఏం చేసింది, ఎప్పుడు రామ రామ అంటున్న సీత ఒక క్షణం రాముడిని మరిచింది, ఓ బంగారు జింకను చూసి మరిచేసరికి మాయ వచ్చి ఆవహించేసింది. ఒక క్షణం రాముణ్ణి మరిచేసరికి మాయ ఆవహించేసింది, అంతే, నాకు ఇప్పుడు ఆ జింక కావాలంది. అంటే అప్పుడు చెప్తాడు అది రాక్షస మాయ, వద్దు ఇది అది అబద్ధం అంటే, లేదు లేదు నాకు చాలా నచ్చింది అది కావాలంటది. నాన్నగారు చెప్పారు దేవుడు కూడా భూమి మీదకి వస్తే యాక్సిడెంట్లు అవుతాయని. ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అట సీతకి, సీత ద్వారా ఫస్ట్ యాక్సిడెంట్ జరిగింది, చూసేసింది మాయలేడిని. దాని పేరే మాయలేడి. అయిపోయింది, అయిపోయాక ఎలాగైనా కావాలని రాముడిని పంపించింది. రాముడు వెళ్ళాడు, వెళ్ళగానే అక్కడ ఆ మారీచుడు హా సీత హా లక్ష్మణ అని అరుస్తాడు. అరిచేసరికి అది ఇద్దరికీ వినిపించేలాగా దగ్గరలోనే అరుస్తాడు. అరిచేసరికి సీత భయపడుతుంది, సీత భయపడి లక్ష్మణ ఏళ్ళు నువ్వంటే అప్పుడంటే అసలు ఆ వాయస్సే రాముడిది కాదు, రాముడికి ఏం అవ్వదమ్మా నేను వెళ్ళనంటాడు, నేను విడిచి వెళ్ళను నేను అంటాడు. అంటే ఇప్పుడు లక్ష్మణుని అనకూడని మాట అంటది, నువ్వు నా మీద మనసు పడ్డావు అంటది. అది అసలు అంటే జీవుడు అలాగే ఉంటాడు, పరమాత్మలో ఐక్యం అయ్యే వరకు కూడా జీవుడు ఎక్కడో దగ్గర చిన్న పిసరు కాలు జారుతుంటాడు. నువ్వు నన్ను మనసు పడ్డావు అన్న మాటకి లక్ష్మణుడికి అసలు తలంపులో కూడా లేదు. లక్ష్మణుడు ఎలాంటి వాడంటే ఎప్పుడు సీత మొహం చూడలేదంట, ఎప్పుడు సీత పాదాలు తప్ప సీతాదేవి మొహం చూడలేదంట, అంత భక్తి సీతాదేవి అంటే. అటువంటి వాడు ఆవిడ ఆ మాట అనేసరికి ఇంక తట్టుకోలేక ఒక గీత గీస్తాడు. ఈ గీత దాటి ఇవతలికి రాకు నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. కానీ ఇక్కడ సీత అనకూడని మాట అన్నది. కానీ సీత అన్న మాట ఎవరు వినలేదు, ఎవరు వినలేదు, అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరే ఉన్నారు. కానీ అన్నది అంటూ అన్నది. అన్న తర్వాత ఈ లక్ష్మణ్ వెళ్ళిపోతాడు, మారి చుట్టూ చచ్చిపోతాడు. ఈ లోపల రావణుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత 14 ఏళ్ళు అరణ్యవాసం అయిపోయి ఆ యుద్ధం అయిపోయి సీతని తీసుకొచ్చినప్పుడు రాముడు సీతని అగ్ని పరీక్ష చేయమంటాడు. అంటే ఏడుస్తుంది, నన్ను నన్నే అనుమానిస్తారా అని బాధపడుతుంది. బాధపడినప్పుడు రాముడేమో ఒక చూపు చూస్తాడంటండి లక్ష్మణుడి వైపు, నాన్నగారు చెప్తాం, ఒక చూపు చూస్తాడు. ఆ చూపు ఎలా ఉందంటే ఎవ్వరూ లేని టైంలో అసలు తలంపులో కూడా నీకు హాని తెలపెట్టిన లక్ష్మణుని నువ్వు అనకూడని మాట అన్నావు, కానీ ఈవేళ నీకు కూడా మనసా వాచా కర్మణ ఎలాంటి ఉద్దేశం లేకపోయినా, నీ ద్వారా ఏ కార్యం జరగకపోయినా నిన్ను ఇవాళ ప్రపంచం అంతా నీ వైపు వేలు చూపిస్తుంది, ఏడాది నువ్వు లంకలో ఉన్నావని. అందుకు దానికి శిక్ష ఏంటంటే నువ్వు అగ్ని పరీక్ష చేయాలని ఆ చూపు చూశాడంట లక్ష్మణుడి వైపు. నిన్ను అన్నందుకు ప్రాయశ్చిత్తం ఇదని. అసలు ఏంటండి ఆ మాట ఏంటి, ఆ చూపేటి, అది నేను వెళ్ళానండి అక్కడ. అందరి దగ్గర రామాయణం చాలామంది చెప్పగా విన్నాను, కానీ అసలు ఇంత డీప్గా నువ్వు అన్న మాట, అసలు కల్మషం లేని వ్యక్తిని గనక నువ్వు ఏమైనా అంటే నీకు మామూలుగా తిరిగి వస్తుంది, అది నువ్వు తట్టుకోలేవు దాన్ని. కాబట్టి నోరు విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాను. ఎవరిని అన్నెసరీగా కమెంట్ చేయకండి, ఎవరి విషయంలో అన్నెసరీగా జోక్యం కలిగించుకోకండి అని అసలు రామాయణమే చెప్పింది అన్నారు నాన్నగారు. ఘట్టాలన్నీ ఎందుకంటే మనం జాగ్రత్తగా ఉండడం కోసం. అదైపోయింది. ఆ రావణుడు గురించి చెప్తూ నాన్నగారు అన్నారు, పూర్వకాలం నుంచి కూడా ఎవరినైనా మోసం చేయాలంటే సన్యాస వేషంలో రావచ్చు అని చెప్పారట వాల్మీకి. రావణుడు సన్యాస వేషంలోనే వచ్చి మోసం చేశాడు, వేష మోసం చేశాడు కదా మరి. కానీ ఈ రాముడు ఏం చేస్తాడంటే అది ఆ సీతను తీసుకెళ్లే టైంలో రాముడు అంటే ఏంటో చెప్పారు అక్కడ. ఆ జటాయువు పక్షి రెక్కలు విరిచేస్తాడు కదా రావణుడు, విరిచేసినప్పుడు రాముడు వచ్చే వరకు ఆ జటాయు దగ్గర ఉండి, అసలు ఫస్ట్ జనకుడికి కూడా అలా చేయలేదంట, రాముడే గొయ్యి తీసి ఆ జటాయుని పాతి కర్మకాండ చేశాడని, రాముడు చేతుల మీదుగా కర్మకాండ చేశాడట. కానీ ఈ మాట కూడా చెప్పారు, కర్మకాండ చేస్తే ఇది మోక్షం కాదమ్మా, ఎవరి అందరి చేతిలో జరుగుతున్నట్టు రాముడి చేతిలో జరిగింది ఇది. అది బాహ్యంగా చూడటానికి అది చాలా అదృష్టం, చాలా పుణ్యాత్మురాలు ఇన్ని వస్తాయి. కానీ అది చేసిన తర్వాత రాముడు ఒక మాట అన్నాడట, మహాత్ములు మహా ఋషులు తపస్సు చేసి ఏ స్థితిని పొందాలని కోరుకుంటున్నారో ఆ స్థితికి నువ్వు వెళ్ళాలి జటాయువు అని అని ఇది రామాజ్ఞ అన్నాడంట. అంటే ఆడండి రాముడు అంటే చెప్పక చెప్పాడు మోక్షం ఇచ్చానని అని చెప్పారు నాన్నగారు. అలాగే అసలు నాన్నగారు ఎన్ని మాటలు చెప్పారండి మనకి, అసలు మనకి చావు కాదండి, ఉన్నప్పుడే మోక్షస్థితిని వర్ణించి చెప్పేశారండి మనకి, ఇది నువ్వే అని. ఇది మనం ఊహించగలవా, మనకి అందుతాయా ఈ మాటలు? కానీ అందే వరకు నాన్నగారు అసలు రెస్ట్ తీసుకోలేదు. అందరికీ ఎంతో కొంత ఆ స్థితి అనుభవమయ్యో అర్థమయ్యో ఏదో ఒక రకంగా చైతన్యాన్ని మనం పొందాలనే కాంక్ష కలిగే వరకు నాన్నగారిని విరామం లేకుండా బోధించారు. ఎందుకంటే వాడి ప్రేమ ఆ స్థితి అలా ఉంటుంది, వాడు ఇవ్వకుండా ఉండలేడు. ఆ స్థితి మనకి ఎంతో కొంత తెలిస్తేనే అందరికీ పంచేయాలనిపిస్తుంది, ఏదో చిన్న అనుభూతికే అనిపించేస్తుంది సృష్టిని కౌగులించుకోవాలని. మరి అది తానైన వాడు ఎలా ఉంటాడు? ప్రేమే అలాగ రూపం ధరించి వస్తే అది ప్రేమించకుండా ఎలా ఉంటుంది, బోధించకుండా ఎలా ఉంటుంది, అనుగ్రహించకుండా ఎలా ఉంటుంది? అన్నీ అదే, ఆ చైతన్యంలో ఉన్న క్వాలిటీస్ ఇవన్నీ ఇవన్నీ రాముడు ఒక రూపంగా వచ్చి మనకి ఆ క్వాలిటీస్ చూపించాడు అన్నారు నాన్నగారు. తర్వాత ఇంకోసారి చెప్పాడు, ఆ లక్ష్మణుడు కూడా ఎప్పుడు కూడా రాము రాముడు చెప్తే వినాలి తప్ప, రాముడు ఏదైనా పనిచేసి ఇచ్చు, ఏదో పర్ణశాల కట్టమంటాడు వెళ్తుంటే, అప్పుడు ఎక్కడ మంచి జాగా ఉందో చూసి పర్ణశాల కట్టంటాడు. అప్పుడు అంటాడు, నువ్వు చెప్పడం నేను వింటు అంతే, నీకు పర్ణశాల కట్టి జాగా చూసి కట్టేంత పెద్దవాడిని నన్ను చెయ్యకు, నేను ఎప్పుడు నీకు తమ్ముడే, నేను నీ కిందే ఉంటాను, నన్ను పెద్దవాడిని చెయ్యకన్నట్ట. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి మహాత్ముల జీవితంలో. అలాగే రామానుజులు తిరుపతి కొండ ఎక్కుతుంటారు, తిరుపతి కొండ మోకాళ్ళ పర్వతే, మోకాళ్ళని చెక్కుపోతాయి ఆయనకి. అప్పుడు రామానుజులకి ఆకలేస్తుందంట, ఆకలేస్తే ఒక దగ్గర కూర్చుంటారు, కూర్చున్నప్పుడు స్వామే వాళ్ళ మేనమామ రూపంలో వస్తాడంట, వచ్చి పాయసం పట్టుకొచ్చి ఇస్తాడు రామానుజులకి. ఇచ్చినప్పుడు రామానుజులు అన్నారంట, అయ్యో మామయ్య నువ్వెందుకు వచ్చావు ఈ వయసులో, ఇంకా నీకన్నా చిన్నవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత పంపించవచ్చు కదా అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు కాబట్టి అనగలడు అలాగా అన్నాడంటే, వాళ్ళ మామయ్య నాకన్నా చిన్నవాడు నాకు కనిపించలేదు అన్నట్టు. అసలు ఆ అంతర్భక్తి, అసలు అణిగి ఉండటం, తగ్గటం నెగ్గటమే నిజంగానే, అణిగి ఉండే మాటలు జీవుడికి రావండి. ఏదో స్పెషల్ అనుకున్నోడికి రానే రావు తగ్గటం. మనం ఏమీ కాదు అని ఈశ్వర శక్తిని గుర్తించినప్పుడే ఇలాంటి మాటలే వస్తాయి. ఆ ఈశ్వర శక్తిని మహాత్ములందరూ గుర్తించబట్టి వాళ్ళని అంతలా కీర్తించారు వాళ్ళని. అసలు ఈ రాముడికి భక్తులు ఎక్కువ, రామ భక్తులు ఎక్కువ. మామూలుగా కృష్ణ భక్తులు కూడా రాముడిని ఆరాధిస్తారు, ఎందుకంటే ఆ సాత్వికత, ఆ క్వాలిటీస్ అన్నీ ఆ రాముల్లో కనిపిస్తాయి, పబ్లిక్గా కనిపిస్తాయి. అలాగే త్యాగరాజు తిరుపతి వెళ్తాడు, తిరుపతి వెళ్ళినప్పుడు తెరేస్తారు, వెంకటరమణమూర్తికి తెరేస్తారు. చాలాసేపటి వరకు తెర తీయరు కదా, అప్పుడు వెళ్ళి అక్కడ నిలబడి మామూలుగా ఆ రోజుల్లో పాడాడంట, తెర తీయగరాదా నాలోని, తెర తీయగరాదా నాలోని, తెర తీయగరాదా నాలోని, తిరుపతి వెంకట రమణ మత్సలమను, తెర తీయగరాదా అనగారన్నారు. మామూలు తెర కాదు అది, గుడ్డ తెర కాదు అది, తీయమన్నది లోపల మదమత్సరాలనే తెర ఉంది నాకు, ఆ తెర తీయన్నాడంట. అంటే వాళ్ళు ఏం మాట అన్నా తత్వమే, తలచినదెల్లా తత్వరహస్యమే తెలిసిన యోగికి దినదినము అంటాడు అన్నమయ్య. వాళ్ళు ఏమనుకున్నారు సరే తత్వం ఏది, వాళ్ళు ఏమన్నా సరే మంత్రమే, వాళ్ళు ఏది ముట్టుకున్నా బ్రహ్మమే. ఆ స్థితికి అసలు వాళ్ళు ఉండబట్టే వాళ్ళు అంత అందంగా ప్రతి అవతారాన్ని, ప్రతి దేవుణ్ణి వర్ణించగలిగారు. ఎలాగ వర్ణించినా, దేవుడిగా వర్ణించినా, ఇంకో దేవుడిగా వర్ణించినా, ఏ దేవుడి గురించి వర్ణించినా, వాళ్ళ భావన మాత్రం చైతన్యమే. పొందలేదు, అదే మనం పొందాలి అనే ఆతృతతోనే వాళ్ళందరూ రాశారు. అందుకే ఆ పాటలన్నీ అసలు అంత అద్భుతంగా ఉంటాయి. రామదాస్ చూడండి ఎంత అందంగా రాశాడు. యాక్చువల్గా రామదాస్ మోక్షం పొందలేదని చెప్పారు నాన్నగారు, కానీ ఆ స్థితి వరకు వెళ్ళాడు కదా. అది ఎంత బాగా రాస్తాడు, ఎంత బాగా రాస్తాడంటే, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అంటాడు. అంటే రామనామంతో వాడు భయపడలేదు, దేనికి వాడికి ఏమి లేదనిపించలేదు, ఎప్పుడు ఏమి లేదనిపించలేదు, కాబట్టి మనకేం తక్కువ. అలాగే మనకి నాన్నగారు ఉన్నారు, మనకేం తక్కువ, మనకి ఏదీ తక్కువ లేదు. నాన్నగారు భక్తులందరికీ కూడా ఇది అనుభవమే. ఆయన పాడాడు, మనం పాడలేం. ఓసారి నాన్నగారు అన్నారు, ఎవరు భక్తురాలు ఏవేవో చెప్తుంటే నాన్నగారు అన్నారు, నాకు అనిపించింది ఏంటి, మనకి కూడా ఇలాంటి భావాలన్నీ వస్తున్నాయి కదా, వాళ్ళు చక్కగా చెప్తున్నారు మనం చెప్పలేకపోతున్నాం అని అంత ఆట వచ్చింది. అరుణాచల అన్న అందరూ వెళ్ళిపోయి పిలిచారు మోహన ఇలారా అని, మోహన మనకి కూడా మంచి మంచి థాట్స్ వస్తాయమ్మా అని. కొంతమంది అందంగా చెప్పగలరు, కొంతమంది చెప్పలేవు అంతే అన్నారు. అసలు ఎక్కడ లోపల లోటు అన్నది ఉండనివ్వరు ఆయన. మనల్ని ఎక్కడ భయపడనివ్వరు, మనకి లోటు ఉందని అననివ్వడు. లోట్లన్నీ వెంట వెంటనే తీర్చేసేవారు నాన్నగారు. ఏదైనా సరే డౌట్ అవ్వచ్చు, ఇంట్లో పరిస్థితి అవ్వచ్చు, మానసిక పరిస్థితి అవ్వచ్చు, ఒత్తిళ్ళు అవ్వచ్చు, ఎన్నున్నా సరే నాన్నగారి దగ్గర చూడగానే అవి వెంటనే మనకి చాలా తేలికగా అయిపోయేవి. అవి ఉంటాయి, ఉండకుండా ఉండవు. వాటి ప్రభావం ఏమాత్రం మన మీద పడకుండా నాన్నగారు దయతో మనల్ని గైడ్ చేసేవారు. అప్పుడు మరి నాన్నగారు అంటే అది ఆయన ప్రేమ చేశారు, మనకే నాన్నగారు అంటే ప్రేమ ఉండదు. మనకి మనకు మన కోరికలు తీరుస్తాడు, మన భయాలు తీరుస్తాడని మనం వెళ్తాం, అది ఆయనకి తెలుసు. అలా అని ఆయన అలా ఉండడు, ఆయన ప్రేమిస్తాడంటే ప్రేమే. ఆ ప్రేమ ప్రవాహంలో కరగవలసిందే ఇవన్నీ. నీతే హిమముగా ప్రేమ కారు నీలో నన్ను ప్రేమగా కరిగి బ్రోవు మరుణాచల. ఆ ప్రేమలో కరగవలసిందే. భక్తి అంటే ప్రేమలో కరగటమే భక్తి. కాబట్టి భక్తి గురించి చెప్పలేము. భక్తి గురించి చెప్తే చిన్న పెయిన్ ఉంటుంది, ఎందుకంటే చిట్లు ఉంటుంది, దేవుడు వేరు జీవుడు వేరని. వాడు భక్తి గురించి చెప్పలేరు ఎవరు. నాన్నగారు కూడా అంటారు భక్తి గురించి చెప్పలేము. జ్ఞానం గురించి, జ్ఞానంలో ఎక్కడ బ్రేక్ ఉండదు, అంత ముద్దయి ఉంటుంది. ఆనందం గురించి ఎంతసేపైనా చెప్పచ్చు, కానీ భక్తిలో బ్రేక్ ఉంటుంది. కాబట్టి అది ఎలా ఉంటుందంటే స్వీట్గా ఉంటుంది, బ్రేక్ నొప్పిగా ఉండదు. అవి విడుదల పక్కకు వచ్చేసరికి చిన్న పెయిన్ ఉంటుంది. అంటే అందులో చేరాలి, చేరాలన్న ఆత్రుతతో ఉండే పెయిన్తో అసలు ఎంతో ఉత్కృష్టమైన భావాలు వస్తాయి. కాబట్టి భక్తిది, భక్తి గురించి చెప్పడం చాలా కష్టం అంటారు నాన్నగారు. జ్ఞానం గురించి చెప్పడం ఈజీ అంటారు. ఆయన పొందారు కాబట్టి ఈజీ ఆయనకి. మనకి అర్థమే అవడం లేదు అలా చెప్తామండి. ఆ స్థితి ఇలా ఉంటుందని మనకి అర్థం అవ్వాలి కదా ముందు. అందుకు 30 ఏళ్ళు బోధించారు ఆయన, అది ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, నీ జీవితం ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఇంకా ఆఖరికి ఏం చెప్పాను, నువ్వు ఎలాగా ఉండొద్దు, నీ సాధన అంతా నేనే చేస్తానని చెప్పేశారు ఆఖరికి. ఎప్పుడైనా నాన్నగారు సాధన చెయ్యని చెప్పలేదు మనకి. ఆ మాట ఆయనే చెప్పారు, నేను ఎప్పుడైనా మిమ్మల్ని సాధన చేయమానా, నా పనికి అడ్డుకు రాకండి అని చెప్పారు. అది కూడా మనకి తెలియదు, అది ఆయనకి తెలుసు. అడ్డెళ్తున్నావు అని కూడా మనకి తెలియదు. మనకేం తెలుసు అండి దీన్ని బట్టి, మన ఏమీ తెలియదు మనకి. కానీ మనకి అన్నీ తెలుసు అని మనం అనుకుంటున్నాం. మనం ఇలా అనుకుంటున్నాం అని కూడా ఆయనకి తెలుసు. అలా అని నేను విడిచిపెట్టడు, ఎందుకంటే అది ప్రేమ వదలనివ్వదు. ఆ ప్రేమ వచ్చి నేను ముంచే వరకు అది ఊరుకో. అక్కడే నాన్నగారు ఈ జగ్గయ్యపేట మీటింగ్లో చెప్పారు, నీ వాసన నీకు తెలియని విన్నప్పుడు ఆ వాసన మీద ఊరికే ఆ బండరాయి మీద చెయ్యి అంటాడు తోసేది ఆయనే. అసలు నా వరకు చెయ్యి వేయించేది కూడా ఆయనే. చెయ్యి బలవంతంగా వేయించి ఆ తోసేస్తాడు. ఎలా అంటే ఆ చెయ్యి వేయడం ఏంటంటే మన లోపం మనకి ఎంత బలంగా ఉందో చూపిస్తాడు. ఆ చూపించడమే చెయ్యి వేయడం. చూపిస్తేనే కదా నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ ప్రయత్నమే చెయ్యి వేయడం. ఆ ప్రయత్నం కూడా ఆయనే చేస్తాడు. అన్నీ చేసి తోసేస్తాడు. అన్నీ నీ శక్తి వల్ల అన్నీ నీకు అణిగి అనుకునేలాగా మాయ కూడా చేస్తాడు. అయితే మనం ఏంటో మనకి అర్థం అవుతే ఆ మాయలో పడం. ఇది నా శక్తి కాదు, నీ శక్తే అని పాహిమాం రక్షమాం అంటాం. లేకుండా మనం ఎలా అనగలం? మన శక్తి మీద మనం ఆధారపడినప్పుడు పాహిమాం అనలేం. మనల్ని మనం రక్షించుకోగలం అనుకున్నప్పుడు మనం అనలేం. అది మన తప్పు కాదు, అది కూడా నా తప్పు కాదు భగవాన్. నాకు ఏది వచ్చిందో నీ వల్లనే వచ్చింది. నువ్వు చేయకుండా ఏది రాదు, నీకు తెలియకుండా ఏది లేదు. నాకు తెలుసు తెలియదు అనే ఉన్నాయి, నీకు అసలు అంతా నువ్వే. ఇంక తెలియటం ఏంటి? ఆ స్వానుభవమే నీది. ఆ స్వానుభవాన్ని నాకు అనుగ్రహించి నన్ను ఈ మాయలోంచి కడతేర్చవయ్యా అని మురుగునాడు అంటాడు. నేనను సత్యం నీవే రమణ, నేనను సత్యం నీవే రమణ, జ్ఞానము పొందగా మనసు వెదికితే. నేనను సత్యం రమణ, దయతో నన్ను బ్రోచెడి గురువా, నీవే అరుణాచల జ్యోతి రమణేశ నీ దయతో నీదాసుడనైతిని నేనను సత్యం నీవే రమణ జ్ఞానము పొందగ మనసు వెదికి నేనను సత్యం రమణ. ఇది మురుగునారాయణ. ఆ నేను నేను అంటే అదే సత్యం. ఆ సత్యం ఏంటి? నేనంటే నాకు నా దేహం గుర్తుకొస్తుంది, నా మనసు గుర్తుకొస్తుంది, నా ఇంద్రియాలు గుర్తుకొస్తున్నాయి. అని నువ్వేమో నేనంటే సత్యం అంటున్నావు. ఆ సత్యం ఏదో నువ్వే. ఆ నువ్వెలా ఉన్నావు? దయతో నన్ను బ్రోచి, నన్ను కాచి, ఆ సత్యం దగ్గర నన్ను మేల్కొల్పోవయ్యా అని గురువుని అడుగుతున్నాడు మురుగున. ఇక్కడ మనం రాముడు సత్యం. రాముడు సత్యం ఎలాగా? రూపంగా సత్యం. ఆ చైతన్యం గొడవ పట్టుకున్నా అంటే అసలు మనకి స్వీట్నెస్ ఏమి ఉండదు. ఆ రాముడు సత్యం ఏంటంటే రూపంగా సత్యం, అందంగా సత్యం, సుగుణాభిరాముడిగా సత్యం, వినయశీలుడిగా సత్యం, ఇంకా గౌరవమైన దేవుడు అంట, అసలు మర్యాద దేవుడు అంటారు నాన్నగారు, మర్యాదగా సత్యం, అసలు ఇవన్నీ కూడా మితభాషిగా సత్యం. అన్నీ అన్నీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాడు రాముడు. అన్ని క్వాలిటీస్తో బ్యాలెన్స్డ్గా సమానంగా ఏది ఉంటుందండి? సత్యం మాత్రమే సమానంగా సర్వకాల సర్వావస్థలో సమానంగా ఉండేది సత్యం మాత్రమే. అదే రాముడు, అదే నాన్నగారు మనకి. అంటే నేను ఇప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ చెప్పుకుంటుంటే ఇవన్నీ నాన్నగారిలో చూసిన తర్వాత రాముణ్ణి నాన్నగారికి వేరుగా చూడలేకపోతున్నాం. రామ్ అనేసరికి నాన్నగారు గుర్తుకొస్తున్నారు. ఆయన వాడి క్వాలిటీస్ ఒక్కొక్కటి చెప్పుకునేసరికి నాన్నగారు గుర్తుకొస్తున్నారు. ఇప్పుడు రామదాస్ అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అనుకున్నట్టు నాన్నగారిని మేము అలాగే అనుకున్నాం. కొంతమంది దేవుడు అనుకున్నాం, కొంతమంది అమ్మో ఆయన చాలా శక్తి ఉన్నవాళ్ళు అనుకున్నాం, కొంతమంది కోరికలు తీరుస్తారనుకున్నాం, కొంతమంది మనం బాగుపడతాం అనుకున్నాం, కొంతమంది ఆయన జ్ఞానం అనుకున్నాం. ఇలా రకరకాలుగా అనుకున్నాం మనం కూడా. రామదాస్ అందంగా చెప్పాడు, మనం చెప్పలేము, అంతే తేడా. మనం ఏం తక్కువైన వాళ్ళం కాదు. ఒక మహాజ్ఞాని గురువు అవుతే తక్కువ అన్న సమస్య ఉండదు, ఏది తక్కువ ఉండదు ఆడున్నప్పుడు. అందుకే ఆడు ఉండగా తక్కువేంటి మనకి అన్నాడు. తగ్గి ఎందులో తగ్గి ఉండనివ్వడు. అంతలాగా మనల్ని ఒక్క గురువే అనుగ్రహించగలడు. ఎందులో డౌట్ పడడానికి ఏముంది? డౌట్ లేదు, ఎవరికీ డౌట్ లేదు. అయితే ఈ రామాయణంలో కొన్ని ఘట్టాలు చెప్పాలనుకో, ఏ సబ్జెక్టు మనకి ఏ మాట అన్నా భగవాన్ వచ్చేస్తాడు. ఇది ఇది మరి ఏంటి, ఎవరి దాకా వచ్చేస్తుంది అంటే ఇదే. నాన్నగారు అన్నట్టు పౌడర్ రాసుకుని ఎంతసేపు ఉంటావు, గంట 10 నిమిషాలు అందులోకి వెళ్తే పోవడం నీ సహజ స్థితి నీకు వచ్చేస్తుంది. అలాగే మన రాముడి గురించి కూడా విని ఆనందించవచ్చు, ఎన్నన్నా చెప్పుకోవచ్చు, కానీ ఎంతసేపు ఉంటావు, మళ్ళీ నువ్వు నీ భగవాన్ దగ్గరికి వచ్చేస్తావు. ఎందుకంటే నీ అనుభవంలో ఉన్నది భగవాన్. రాముడు నువ్వు విన్నది, కానీ నువ్వు ఉన్నది భగవాన్తో, కాబట్టి వాడు వస్తాడు. కానీ ఇద్దరు చెప్పింది ఒకటే, రాముడు రామావతారంతో మనకి బోధ ఏమీ ఉన్నట్టుగా అనిపించదు. ఒక పని మీద వచ్చాడు రాముడు, ఆ పని జరిగింది, దానికి కూడా డెస్టినీ. ఆ రావణ సంహారం గురించి ఆ కావ్యం జరిగింది, అది ఒక ప్రేమ కావ్యంగా వినుతికెక్కింది. అంతేగాని రామాయణం పారమార్థిక సత్యం కాదు, భగవాన్ చెప్పారు ఇది. తర్వాత అన్నారు, ఇంకెవరో అడిగారు భగవాన్ రామాయణం జరిగింది అసలని అంటే, ఇప్పుడు అన్నారు, ఇప్పుడు మన అందరూ కూర్చుని మాట్లాడుకున్నాం ఇక్కడ, ఇది జరిగిందా? జరుగుతోంది కదా. ఇది రేపటికేమవుతుంది? జరిగిపోయింది అని అనిపిస్తుంది. రేపు దీని గురించి మాట్లాడుకుంటే నిన్న అలా అయ్యింది అంటాం, ఇప్పుడు అవుతున్నది అనం. కాబట్టి రామాయణం ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలాగే అప్పుడు అది జరిగి ఉంటుంది. అసలు ఆ బ్యూటిఫుల్ ఆ ఎక్స్ప్రెషన్ ఏంటండి, అప్పుడు అది అలా జరిగి ఉంటుంది. ఒకవేళ జరిగిన పారమార్థిక సత్యం కాదు, ఇంకేన ఎక్కడ నిలబడినవ్వడం. స్వీటు లేదు, హాటు లేదు, అసలు తిండే వద్దంటండి. ఆ తిండే వద్దన్న దగ్గర ఈ మురుగునార దగ్గర ఇదో ఘట్టం ఉంటుంది భగవాన్ది. భగవాన్ దగ్గరికి కొంతమంది భక్తులు వచ్చి విష్ణు సహస్రం చదువుతారు. చదివిన తర్వాత వాళ్ళు అంటారు, మా గురువు గారు ఇది చదవమంటారండి, 10 సార్లు చదివి దీని ఫలితాన్ని ఆయనకి దారపోయాలి మేము అంటారు. అంటే ఇప్పుడు 10 మంది చేత చదివించారనుకోండి, ఆ గురువు 10 సార్లు చదివినట్టు లెక్క మాట, వీళ్ళకి ఫలితమే ఉండదు, గురువుకి ఉంటుంది మాట ఆ ఫలితం. అలాగొక అండర్స్టాండింగ్ వాళ్ళకి, ఎలాగో అందరు చదువుతామండి మా గురువు గారు ఫలితాన్ని దారపోయమంటారు అంటారు. మరి ఈయన ఏం మాట్లాడరు కదా, మాట్లాడరు. అప్పుడు మురుగునారు వస్తాడు అక్కడికి, వస్తే అంటారు మురుగునారు ఇలాగో చెప్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది వినంటారు. అంటే ఇప్పుడు మురుగునారు ఏంటంటే చెప్తారు అన్నమాట, ఇలాగ మా గురువు గారు ఫలితాన్ని తీసుకుంటారు ఆయన, మేమందరూ కూడా విష్ణు సహస్రం చేస్తాము అని చెప్తే, అప్పుడు మురుగునారు అంటాడు, మీ గురువు చాలా మంచోడు, వడ్డీ మాత్రమే అడుగుతున్నాడు, వీడున్నాడే ఈ గురుడు అసలు మింగేస్తాడు అంట. అంటే ఆ చదివేవాడిని మింగేస్తాడు వీడు, ఇంక చదవడం లేదు, ఫలితం లేదు, ఇవ్వటం లేదు, పుచ్చుకోవటం లేదు, అని మింగి పడేస్తాడు వీడు, వీడంటే అసలు మింగేస్తాడు అంట అనేసి కన్నీళ్ళు కారుస్తాట. అసలు ఆంతరి భక్తి ఆ అవగాహన భగవాన్ ఇవ్వకుండా ఎలా వస్తాయండి ఎవరికైనా, అంత మంచి మాటలు, అసలు థాట్లెస్ ప్రాసెస్కి తీసుకెళ్లే ఈ మాటలు భగవంతుడు దయ లేకుండా మనం వినగలమా, విన్నా మనకి అర్థమవుతాయా? ఈవేళ అర్థమవుతున్నాయంటే కేవలం కేవలం గురువు దయ వల్లనే. ఈ గురువు అయితే గురువుని కూడా సెకండరీ చేసి భగవాన్ చెప్తారు. ఎలా అంటే, నువ్వు గురువుని స్మరించావు అనుకో, నిన్ను నువ్వు స్మరించుకున్నట్టే, నువ్వు గురువుతో మాట్లాడావు అనుకో, నీతో నువ్వు మాట్లాడుకున్నట్టే, నువ్వు గురువుతో నీ బాధలు చెప్పుకున్నావు అనుకో, నీతో నువ్వు చెప్పుకున్నట్టే. అంటే ఇంక మనల్ని పక్కదారి గురువు దేవుడు అని కూడా ముందుకు వెళ్ళవ్వకుండా మన దగ్గరికి మనల్ని తొయ్యటమే పనిగా భగవాన్ బోధించారని చెప్పారు నాన్నగారు. ఈ మాట వినేసరికి నా సరదా వేసేసింది. అంతే కదా, అయితే మనతో మనం మాట్లాడుకున్నట్టే, అంటే గురుస్మరణ నిన్ను నువ్వు స్మరిస్తున్నట్టే. గురువెవరు? చైతన్యమే. మరి నువ్వెవరు? నువ్వు చైతన్య స్వరూపుడివే. మరి గురువుని స్మరిస్తే ఎవరిని స్మరించినట్టు? చైతన్యాన్ని స్మరించినట్టే. దీనికి చింతా దీక్షితులు ఒక మాట అంటాడు, నువ్వు గురువు ఉన్నాడు, దేహం వేరు, ఆ బోధలన్నీ మాకు చెప్పకు. నీ దేహం ఏమన్నా వాసన ధరించి వచ్చిందా? చైతన్యమే రూపం ధరించినప్పుడు ఆ రూపం కూడా చైతన్యమే కదా అని చెప్తాడు చింతా దీక్షలు. భగవాన్ ఇవ్వరిపోతాట ఆన్సర్. అమ్మ బాబు అది సరి అన్నట్ట. అంటే అటువంటి శిష్యుల్ని చూసినప్పుడు ఆ గురువు కూడా అసలు ఆ చైతన్యం లోపల నుంచి ఉరకలేస్తుందండి, ఉరకలేసి ఆ వ్యక్తి భావన ముంచి పారేస్తుంది. వ్యక్తి భావన ముంచితేనే ఆనందం వస్తుంది, వ్యక్తి భావన పోతేనే మన సాఫ్ట్ లివింగ్ వస్తుంది అని మనకి అర్థం అవ్వక దీన్ని నేసుకొని బతకాలని చూస్తాం. ఇది అష్ట దరిద్రాలకు దరిద్రం. ఇది వచ్చేసిందంటే ఇంక మన గురువుని దేహం అనుకుంటాం, అన్ని దేహం అనుకుంటాం, మన రాగద్వేషాలను ఆయనకే అంటగడతాం. అసలు ఆయన పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోం, అంత మన యాంగిల్ నుంచే చూస్తాం. అన్ని దరిద్రాలు అష్ట దరిద్రాలు వ్యక్తి భావన వస్తే కూడా వచ్చేస్తాయి. అదే హయ్యర్ పవర్ని గుర్తిస్తూ మన గురువు మన కోసమే చెప్తాడు కదా, అన్ని పాజిటివ్ థింకింగ్తో వెళ్ళగలిగామంటే మనకి అశాంతి రా అని అడిగిన రాదు. అందుకు నాన్నగారు స్మరించండి, భజించండి, మీకు ఎలాగ ఇష్టమైతే అలాగ, ఏదో రకంగా ఈశ్వరుని విడిచిపెట్టకండి, ఈశ్వర స్మరణలో ఉండండి, ఈశ్వర శక్తిని గుర్తించండి, ఈశ్వరుడు గురించి వినండి అని రకరకాలుగా మనకి బుద్ధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దాంట్లో మనం నిలదొక్కునేలాగా నాన్నగారు చేసేసారు అందరినీ. చెయ్యబట్టే మనం ఈరోజు ఈ మాటలు కూర్చుని వినగలం. ఇప్పుడు రాముడి గురించి బయట అలా చెప్పామనుకోండి ఎవరు వినరు, కొడతారు మనల్ని. రాముడు దేహం కాదని చెప్పగలమా? ఇక్కడ ఈ లాజిక్ తీసుకొచ్చాడు, నువ్వే నీ దేహం కానప్పుడు రాముడు వాడి దేహం ఎలా అవుతాడు అనే లాజిక్ విచారణ మార్గంలో వస్తుందని చెప్పారు నాన్నగారు. లాజిక్ ఎవరు? అది ఈశ్వరుడే. అది ఇవ్వకుండా ఏమి రావు కదండి, అసలు ఇవ్వకుండా ఏమి వస్తాయి, ఏమి రావు. అన్ని నువ్వివ్వాల్సిందే తండ్రి. ఈ రామాయణం విన్న ఆనందం కూడా నువ్విస్తే వస్తున్నదే. నా అంతటి నాకేం తెలివితేటలేవు. నా తెలివితో ఏమీ రాముణ్ణి ప్రేమించలేదు. నాకు ప్రేమించే గుణమే లేదు. ప్రేమించడం గుణం కాదు, అది స్వరూపం, అదొక స్థితి. ప్రేమ అన్నది అనుకుంటే రాదు, అది ప్రవాహంలాగా వచ్చి ముంచుతుంది. ఆ ముంచినప్పుడు మనం అందులో కరుగుతాం. మన కరిగినప్పుడు వ్యక్తి భావం పోతుంది. మన స్వరూపం కూడా అనుగ్రహ స్వరూపమే కాబట్టి, ప్రేమ స్వరూపమే కాబట్టి అది గడ్డకట్టుంది. ఈ ప్రవాహం వచ్చినప్పుడు ఇందులో కరుగుతుంది. కరుగుతున్నప్పుడు స్వీట్గా ఉంటుంది. దాన్ని కొట్టామనుకోండి, కొడితే నొప్పి పెడుతుంది. అలా కాదు, వాటర్లో అది ఆ ప్రవాహంలో వెళుతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటే స్వీట్గా ఉంటుంది. అదే భక్తి. మనం కనిపించకుండా పోము, నీరైపోతూ ఉంటాం. ఏ అనుగ్రహం అయితే నిన్నొచ్చి ముంచుతుందో, ఏ ప్రేమ అయితే నిన్నొచ్చి ముంచుతుందో, ఆ ప్రేమలో నువ్వు కరుగుతుంటే నువ్వు ప్రేమ అయిపోతావు. కానీ నువ్వు బాధగా ఎలా ఉంటావు? నిన్ను రమ్మని తాకమని అడిగినా బాధ తాకదు. ప్రేమస్థితి అది, జ్ఞానస్థితిది, ఆనందస్థితిది. నాన్నగారు అన్నీ కలిపిన ఆనందస్థితిని రుచి చూపించినట్టే విడివిడిగా కూడా, ప్రేమ అంటే ఇలా ఉంటుంది, అనుగ్రహం అంటే ఇలా ఉంటుంది, ఇంకా రకరకాల మాట, సుఖస్థితి ఇలా ఉంటుంది, దేహం నువ్వు కాకపోతే ఇలా ఉంటుంది, తలంపులు లేకపోతే ఇలా ఉంటుంది అని ఇంక ఒకటి కాదు, రకరకాల స్థితులు మనకి రుచి చూపించి ఇవన్నీ ముద్ద చేస్తే వచ్చే ఆనంద స్థితిని కూడా మనకి రుచి చూపించారు ఆయన. ఇది చిన్న విషయమా? ఈ స్థితి అనుభవంలోకి వచ్చినప్పుడు ప్రపంచం ఉందని ఎలా అనగలం? ప్రపంచం ఉందని అంటాం, అది మిథ్య. ఉన్నదాని వలే కనిపిస్తుంది అంటాం. ఎందువల్ల అంటాం? ఇది నీ అనుభవం. నీ అనుభవాన్ని ఎవరు కాదనలేరు. ఈ జ్ఞానస్థితి నిజమైన స్థితి అన్న నీ అనుభవాన్ని ప్రపంచం ఏదొచ్చినా సరే నిన్ను కదపలేదు, కుదపలేదు. ఎందుకంటే నీ అనుభవాన్ని కాదని ఎవరు అనగలరు? అన్న నీకేమనిపించదు, అంటానికి సరిపో. అసలు మనం ఎంటానికే రెడీగా ఉండం. ఎవరంటే ఏంటి అనకపోతే ఏంటి, మన ఆనందంలో మనం ఉంటాం. అట్టి సహజ స్థితి మనమై ఉన్నామని భగవాను ఎంత దూరం వెళ్ళి చెప్పారండి. మన వరకు రాముడు వచ్చి చెప్పలేదు కదండి, మనకి మన భగవాన్ వచ్చి చెప్పారు. కాబట్టి మాకు రాముడు నువ్వే, రాముడు నువ్వే, దేవుడు నువ్వే, మా హృదయంలో నివాసిస్తున్న హృదయవాసివి కూడా నువ్వే. కాబట్టి ఇంక ఏ దేవుడి గురించో చెప్పుకుంటా, సరదాగా చెప్పుకుందాం, స్వీట్గా అన్నా సరే. నాకు ఏంటో మొదలు పెడితే ఈ జ్ఞానం గురించి వచ్చేస్తుంది, కానీ స్వీట్గా భక్తి గురించి చెప్పడం రాదు. కానీ సరదాగా రెండు మూడు ఇన్సిడెంట్స్ భక్తుల గురించి చెప్పుకుందాం. అయితే ఈ త్యాగరాజు మహాభక్తులు, మేము సంగీతం నేర్చుకున్నాం కదా, కొంచెం త్యాగరాజు గురించి, కొంచెం రామదాసు గురించి, కొంచెం అన్నమయ్య గురించి, వీళ్ళందరి గురించి కొంచెం కొంచెం కథలుగా తెలుసు. వాళ్ళ జీవితంలో జరిగిన ఘట్టాలు కొంచెం కొంచెం చెప్తారు కదా, వాళ్ళ లైఫ్ హిస్టరీస్ చెప్తున్నప్పుడు మాకు థియరీలో ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు. అలా త్యాగరాజు, త్యాగరాజుకి భక్తి ఎలా కలిగిందంటే, రామ భక్తి చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో భజనలకు వెళ్ళేవాడంట, రాముడి భజనకి. ఆ రాముడి భజనకి వెళ్తూ ఆయనకి రాముడి మీద ఇష్టం వచ్చేసింది. ఆ ఇష్టం ఎలా వచ్చేసిందంటే, రాముడే ఉన్నాడు, త్యాగరాజు లేడు అన్నంత ఇష్టం వచ్చేసింది. వచ్చేసి ఇంకా అన్నిటిలోనే అన్ని రాముడి మీద పాటలు ఆసువుగా పాడేస్తూ అందులో మాత్రం తన ముద్ర వేసుకున్నాడు. త్యాగరాజుకి దాసుడిని, రాముడికి దాసుడిని ప్రతి పాటలో త్యాగరాజు వినుతుడు అని వస్తుంది. ఆ ముద్ర వేసి 24,000 పాటలు పాడాడంట. మామూలుగా కాదు. ఆ ఇష్టం ఎలా ఉందంటే, 32 కోట్ల రామనామం రాశాడట. అంటే రోజుకి ఇంకా ఆ పని మీదే ఉన్నాడు, ఇంకో పని లేదు. ఆంజనేయుడి వరకే ఎలక్కర్లేదు మనకి, త్యాగరాజు చేసింది అదే. 32,000 కోట్లు ఇది రాశాడు, రామనామం రాశాడంటే రోజుకి ఎంత రాసి ఉండాలి, ఎంత జపించి ఉండాలి, ఇవి కాక కీర్తనలు రాశాడు. రాముణ్ణి పొగిడాడు, రాముణ్ణి వేడుకున్నాడు, ఇవన్నీ రాముడి గురించి చేశాడు. అంటే ఇంకా అసలు వాళ్ళు నిద్రపోయారా, వాళ్ళు ఖాళీగా ఉన్నారా? అయితే ఇక్కడ ఏంటంటే, అది కూడా చైతన్యంలో జరిగింది. అలాగే ఒక భక్తుడి చరిత్ర చైతన్యంలో జరిగింది. కృష్ణావతారం తీసుకుంటాం, ఇది నాన్నగారు చెప్పినవే, ఇవన్నీ కూడా చైతన్యంలో జరిగాయి. ఇప్పుడు నాన్నగారు వచ్చారు, నాన్నగారిది కూడా చైతన్యంలో జరిగింది. మరి మనందరితో, మనందరిది కూడా చైతన్యంలోనే జరుగుతుంది, కానీ మన వ్యక్తి భావన అడ్డుగా ఉంది, వాళ్ళకి వ్యక్తి భావన అడ్డుగా లేదు. ఈ వ్యక్తి భావాన్ని డౌట్ చేయమని భగవానే చెప్పారండి. నాకు తెలిసి ఏ అవతార పురుషుడు దొంగను పట్టివ్వలేదు, భగవానే మనకి దొంగను పట్టించారు. నీకు నువ్వే అడ్డుగా ఉన్నావు, నీ రూపమే నీకు అడ్డు, నీ నామమే అడ్డు, నీ దేహమే నీకు అడ్డుగా ఉంది అన్నిటికీ. నీ దేహానికే ప్రపంచం కావాలి, నీ దేహానికి జ్ఞానం కూడా కావాలనుకుంటుంది. అది ఏదో మెటీరియల్ అనుకుంటుంది జ్ఞానాన్ని. నీ దేహబుద్ధి అన్ని కోరుకుంటాను. నువ్వు దేహబుద్ధిని వదలగలిగితే నీకు ఏమీ అక్కర్లేదు, ఇంకా ప్రపంచమే అక్కర్లేనప్పుడు ఏం కావాలి? దేవుడు కూడా ప్రపంచమే కదా. అంత దూరం అసలు ఏంటండి ఆ వైభవం? అలాగా హృదయానుభవం లేకుండా ఎవరు చెప్పలేము. మనకి ఇంత పిసురు, దాని స్మృతి తెలియకుండానే మనం చైతన్యం గురించి మాట్లాడుకోలేము. అలాంటి చైతన్యం అయిన వాడు మాత్రమే ఇంత అందంగా చైతన్యం గురించి చెప్పగలడు. ఎందుకంటే అది ఇచ్చేది క్యాష్, ఆడు రొక్కం ఇవ్వడు, అంత డైరెక్ట్గా క్యాష్ ఇచ్చేస్తాడు, ఇది విషయం అని చెప్పేస్తాడు. విషయం అని చెప్తే కదా మనకి అర్థమయ్యేది. మనకి ఏ నాలెడ్జ్ లేనప్పుడు డబ్బులు ఇస్తాడు ఖర్చు పెట్టుకొని డైరెక్ట్గా. మనకి ఏ నాలెడ్జ్ లేదు కాబట్టి చైతన్యమే వచ్చి చైతన్యం గురించి బోధించింది, అది క్యాషే. మరి ఇంక ఈ చైతన్యం గురించి మాట్లాడు, ఆనందిస్తూ ఉండడమే. హ్యాపీగా ఏ ఇన్సిడెంట్ వచ్చినా, ఏ సంఘటన జరిగినా ఆనందంగా ఉండటం అంతే. అలాగని వ్యవహారాలు జరగవా? జరుగుతాయి. ఎందుకు జరగవు? ఆ బాడీ డెస్టినీలో ఏమేమి జరగాలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి. నువ్వేమి బెంగపడక్కర్లేదు, ఏమైపోద్దో ఏమీ అవ్వదు, ఏం అవ్వాలో అదే అవుతుంది. నువ్వు భయపడిపోయావన్న ఆగదు, నువ్వు భయపడలేదు కదా అని జరిగిపోదు, రెండూ లేదు. ఆ పని మీద వచ్చిన పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు కూర్చొని సత్సంగం చేస్తున్నావు, ఇది కూడా జరగవలసి ఉంది, ఇది కూడా జరిగిపోతూ ఉంటుంది. మనమేం అనుకోక్కర్లేదు, కానీ వ్యవహారం కాబట్టి అన్నీ అనుకున్నట్టుగా ఈశ్వరుడు అన్ని చూపిస్తాడు, ప్రిపరేషన్ చేస్తాడు. ప్రిపరేషన్ చేసి అన్నీ మనమే చేసుకోవాలి కదా అనే భావన మనకి కల్పిస్తాడు, అది కూడా ఈశ్వరుడే. అలాగే ప్రతిదాన్ని నువ్వు వాడి మీద తోసేస్తూ వాడితో తాదాప్యం మొదలు పెట్టావంటే మనకి తెలియకుండానే వాడు ఏది పోగొట్టుకోమన్నాడో అది పోతూ ఉంటుంది. ఇంకా మనల్ని పోగొట్టుకోవాలని కూడా మనం అనుకోక్కర్లేదు, ఏమీ అనుకోక్కర్లేదు, అంత జరిగిపోతుంటుంది, అంత జరిగేదే. ఇది మనం బాగా పట్టుకోవాలి. పట్టుకున్నామంటే ఎంతో బోల్డ్ జరుగుతాయి కదా. ఒక్కసారైనా అమ్మో ఇది జరిగేది కదా, మనం ఎందుకు బెంగపడాలి అన్న ఒక ఆలోచన మనకి వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే ఇది చైతన్యం కాబట్టి. ఇంకా త్యాగరాజుకి భక్తి అలా కలుగుతుంది, మనం ఏ మాట్లాడినా చైతన్యం దగ్గరికి వచ్చేస్తుంటాం. ఈ రాముడికి త్యాగరాజు వాడు తల్లి చనిపోతుంది, తల్లి చచ్చిపోయినప్పుడు అందరూ పలకరింపుకి వస్తారు వాళ్ళ ఇంటికి. అంటే రాముడితో ఎంతలా ఐడెంటిఫై అయ్యాడో చెప్పడం గురించి సరదాగా చెప్తున్నాను. అప్పుడు అందరూ పలకరింపుకి వస్తారు, అయ్యో పోయారు కదా పలకరిద్దామని వస్తే. అప్పుడు వీడికి తల్లిపోయిన స్మృతి లేదంట, అందరూ పలకరింపడానికి వస్తారు. అయ్యో నీ తల్లి అనేసరికి అప్పుడు అంటాడు, సీతమ్మ మాయమ్మ, సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి, సీతమ్మ మాయమ్మ, మాతాత్మజ సౌమిత్రి, వైనతేయ రిపుమర్దన, దాత భరతాదులు సోదరులు మాకు ఓమనసయ సీతమ్మ. మనసుతో చెప్తున్నాడు, నాకు తల్లి సీతే అని. పరమేశ వశిష్ఠ పరాశర నారద ముని కసైన కదుక సురపతి గౌతమ లంబోధర గుహసన కాదోలు ధరణిజ భాగవత అగ్రేశ్వరులెల్లరూ మాకెల్లరూ వరత్యాగరాజునకు పరమ బాంధవులు మనస సీతమ్మ. దేవతలందరూ వాడికి బంధువులంట. సీతమ్మ మా అమ్మ, శ్రీరాముడు నాకు తండ్రి. వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఉన్న దేవతలు అందరూ కూడా నాకు బంధువులే. మనసా, నాకు తల్లిదండ్రులు లేకపోవడం ఏంటి? వాడి ఐడెంటిటీ ఎలా ఉంది? ఆ త్యాగరాజుకి శ్రీరాముడి మీద ఇష్టం, శ్రీరాముడితో ఉన్న అభయం వాడి చేత అలా పాడించింది. ఇంకా అద్భుతంగా పాడతాడు. ఒకసారి చాలా బాధపడుతుంటాడు, బాధపడుతూ రామా మా ఇంటికి ఒకసారి రావయ్యా అంటాడు. రామా ఇంటిదాక, రామ రామా ఇంటిదాక, రఘువీర సుకుమార మ్రోకేన, రామా ఇంటి అని రారా దశరథ కుమార నన్నే త్యాగ దిక్కు నీవను చూ బ్రొక్కినను బ్రోవ గ్రకునరావో తరుణను నీ నీచే జిక్కియున్నదెల్ల మరదురాయిక శ్రీ త్యాగరాజు భాగ్యమర మా ఇంటిదాక. నీ చేతిక్కితే చాలు, నేను అన్నీ మర్చిపోతాను. అందుకోసం తొందరగా మా ఇంటికి రా. తొందరగా వచ్చి ఏం చెయ్యాలి? పట్టి విడువరాదు నా చెయ్యి, పట్టి విడువరాదు నా చెయ్యి, పట్టి విడువరాదు. పుట్టిన నాడే నిజ భక్తిని మెడగట్టి గోట్టు చెదరక నా చెయ్యి, పట్టి విడువరాదు. వచ్చి ఊరికే ఉండకు, మా ఇంటి వరకు వచ్చి నా చెయ్యి పట్టుకో. పట్టుకుని వదలకు. ఎలా ఎలా వదలకూడదంటే, పుట్టిన నాడే నిజ భక్తిని మెడకు కట్టి, ఆ భక్తిని మెడకి కట్టి ఈ ఆవులకి కట్టి లాగుతారు చూడండి దాన్ని ఏదంటే, అలాగా నన్ను లాగు ఆ భక్తిలో అని వాడతాడు. అసలు ఇంకా అన్నీ ఇంకా రాముడా రామా 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 రామా. మనం కూడా రామ్ అంటే చాలు అంటున్నారు నాన్నగారు. మనం ఎన్నిసార్లు రామ, అసలు ఈ రామనవమి స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాముడు మరపొచ్చిన క్షణం లేదు. అస్తమానం ఎందుకు ఏదో పులకింత, అమ్మో రామనవమి, అమ్మ రామనవమి వచ్చేస్తుంది, శ్రీరామనవమి, ఏదో ఇష్టం, తెలియని ఇష్టం ఆ రాముడు అంటే. అది మనమే, నేనేమి ఇవ్వలేను ఆయనకి, కానీ ఎందుకో అస్తమాన మనసు ఉవ్విళ్ళూరింది. శ్రీరామనవమి వస్తుంది, శ్రీరామనవమి వస్తుందని దానికి తగినట్టుగానే మా అపార్ట్మెంట్లో కూడా, నేను భద్రాచలంలో చూడలేదు కానీ చాలా వైభవంగా శ్రీరామనవమి చేశారు. చేసి అందరికీ భోజనాలు పెట్టి అన్నీ చేశారు. వాళ్ళు ఎంత బాగా చేశారంటే అందరూ ఆడుతూ పాడుతూ రాముడిని ఊరేగించారు. అన్ని చాలా అద్భుతంగా చేశారు. అంటే ఇప్పుడు ఈ రామరామ అన్నందుకు, మామూలుగా బయటికి అన్నందుకు నాకు కన్నులు విందు చేశాడు రాముడు. మరి ఆత్మారాముడిగా మనం భజిస్తే ఎందుకు చేయడు? బయటే ఎంతో వ్యవహారం నడపాలి, లోపలికి వ్యవహారమేం ఉండదు, ఒక్కలాగు లాగడమే. నా లోపలే ఉన్నావు కదా, నన్ను అనుగ్రహించు తండ్రి అని అడిగితే ఎందుకు అనుగ్రహించడు? అసలు ఆ థాట్ కూడా ఆ ఈశ్వరుడు ఇవ్వకుండా రాదు. లోపల ఉన్నాడని మనకి విశ్వాసం ఎప్పుడు కలుగుతుంది? లోపల లాగుతున్నప్పుడే కలుగుతుంది. అది గురువు వచ్చినప్పుడే మనకి తెలుస్తుంది. గురువు బయట నుంచి లోపల ఉన్నాడు, లోపలే ఉంది, లోపలే ఉందని చెప్తాడు. లోపల ఉన్నది అది మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి భావన అది అట్రాక్ట్ చేస్తూ ఉంటే కిందికి దిగిపోతుంటే వ్యక్తి భావన ఏమీ కాదు, శక్తి. ఏదో నా లోపల ఏదో ఉంది 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 అని ఆఖరికి మెల్లిమెల్లిగా ఉంది అన్నదే ఉంటుంది. ఈ ఉంది ఉంది అనేది పోద్ది, ఉండేదేదో ఉంటుంది. అదే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, ఉన్నదానికి లేకపోవడం అంటూ లేదు, లేని దానికి ఉండటం అంటూ లేదు. ఉన్నదేదో ఉంది, అది ఎప్పుడు ఉంటుంది. అసలు అన్నీ సరిపోతున్నాయి కదా మనకి. గ్రంథాలకు కూడా మన అనుభవం గ్రంథాలకు కూడా సమానంగా ఉంటుంది కదా. వాళ్ళు అనుభవించి దాన్ని కరెక్ట్గా రాశారు కాబట్టి అది మన అనుభవానికి కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మన అనుభవంలో లేనప్పుడు గ్రంథం చదివినా అది అది హృదయం ఇవ్వదు అంటే అదే అవగాహన లేకపోతే హృదయం ఇవ్వనట్టు. మనకి అండర్స్టాండింగ్ ఉంటే దాని హృదయం అది ఇచ్చినట్టే. దాని హృదయం అది ఇవ్వకుండా అసలు అర్థమవ్వదు ముందు. అలా ఇన్ని రకాలుగా జ్ఞానం గురించి ఎందుకు చెప్పారండి వాళ్ళు? ఆ స్థితి అట్టిది. దాన్ని పంచకుండా ఉండలేరు ఎవరు. భక్తినే పంచకుండా ఉండలేరే. ఆ భక్తి ఎలాంటిది? స్థాపిత ధనమిది సర్వరక్షకము దాపురమిది మాధవ నామము. భక్తి పాకకుండా ఉండదు. జ్ఞానం ఉన్నది అది ఒక్కటే, అది పాకకుండా ఎలా ఉంటుంది? అది ఏం చేస్తుందంటే భగవాన్ సబ్జెక్ట్ దగ్గర ఎలా ఉంటుందంటే, ముందు మనకి జ్ఞానం కన్నా ముందు ఈ పారమార్థిక సత్యం కాకుండా వ్యవహార సత్యంలో గ్రౌండ్ రియాలిటీస్ ఉంటాయి. ముందు భగవాన్ గ్రౌండ్ రియాలిటీస్ దగ్గరికి తీసుకొచ్చారు. ఇది ఇలాగా ఇది ఇలాగా అని మనకి గ్రౌండ్ రియాలిటీస్ చూపించేసరికి మిగిలిన వ్యవహారం పై పైన జరిగే దాని మీద ఇంట్రెస్ట్ పోద్ది. ఈ గ్రౌండ్ రియాలిటీ ఏం చేస్తుందంటే నిన్ను నీ దగ్గర నిలబెడుతుంది, ఎంతో కొంత ఆలోచింపజేస్తుంది, నీకు భక్తి కలగజేస్తుంది. ఇవన్నీ కూడా జ్ఞానం కాదు, కానీ జ్ఞానానికి కావలసిన విషయం అంతటి కూడా సమకూర్చి పెడుతుంది మనకి. కాబట్టి నాన్నగారు ఎక్కువగా గ్రౌండ్ రియాలిటీస్ గురించి మనకి బోధించారు. జీవితం పొడుగునా నాన్నగారు చెప్పని ఒక్క మాట లేదు. జీవితం జరగడానికి ఏ ఏ మాటలు చెప్పాలి ప్రతిదీ ఆయన భగవద్గీతలో చెప్పకుండా విడిచిపెట్టింది లేదని చెప్తారు, నాకు తెలీదు. నాన్నగారు మాత్రం చెప్పకుండా విడిచిపెట్టిన ఒక్క మాట లేదు. ప్రతి విషయం మనం ఏది ముట్టుకున్నాయని చెప్పించారు. మనకి ఆ విషయం వచ్చేసరికి నాన్నగారు మాట గుర్తుకొస్తాను ఇప్పుడు, ఆ నాన్నగారు చెప్పేశారు ఇది అని. అంటే మనకి తెలిసిపోయింది, మనం ఆల్రెడీ విన్నాం. అందుకే వినమంటున్నారు. వింటే నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు అది జ్ఞాపకం వచ్చినప్పుడు, నువ్వు ఎప్పుడో విన్న మాట నీకు గుర్తుకు వస్తుందంటే వినబట్టే కదా. అందుకే శ్రవణం చేయమంటున్నారు. దేని శ్రవణం చేయాలి? నువ్వు ఏమీ కాదన్న విషయాన్ని, అంతా ఒక హయ్యర్ పవర్ నడుపుతుందన్న విషయాన్ని, ఆ హయ్యర్ పవర్ యొక్క గుణగణాలు, ఆ క్వాలిటీస్, ఆ హయ్యర్ పవర్ నిన్ను ఎలా రక్షిస్తుంది, ఎలా నడుపుతుంది నీ జీవితాన్ని అని ఇన్ని రకాలుగా హయ్యర్ పవర్ని నువ్వు గుర్తించడం మొదలు పెడితే అసలు వ్యక్తి భావన కూడా హయ్యర్ పవర్లోదే కదా అన్న అవగాహన మనకు వచ్చేసరికి జీవితంలో జరిగే సంఘటనలోంచి భయం పోదు మనకి. లేకుండా భయం పోదు, భయం పోనే పోదు. ఏ భయం పోయినా మరణ భయం అసలు పోదు. మనం అందులోనే ఉంటామనే అవగాహన కలిగే వరకు మనకి ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇవన్నీ నాన్నగారు చెప్పారు. ఇంకా ఆయన విడిచిపెట్టిన ఒక మాటలేదు. ఇంక మళ్ళీ త్యాగరాజు తీరుకొద్దాం. ఈ త్యాగరాజు రాముడు రావాలని కోరుకుంటాడు ఇంటికి, వస్తాడు. వచ్చేవాడు ఎలా వస్తాడు? బాటసారిగా వస్తాడు. సీతా సమేత ఆంజనేయ స్వామితో వస్తాడు వాళ్ళ ఇంటికి. అలా ఇంటికి వస్తే వంట చేయడానికి ఏముండదు, ఈయన ఊంచ వృత్తికి వెళ్ళి తెచ్చుకుంటాడు ఎప్పటికప్పుడు ఫుడ్. అలాంటప్పుడు రాముడు వస్తే నలుగురు వస్తారు, వాళ్ళు మరి ఏముండవు, ఉండకపోయేసరికి తడబడుతుంటాడు. ఎలాగ ఇప్పుడు ఈ బాటసారులకి మనం భోజనం పెట్టాలి కదా అని. అప్పుడు రాముడు అంటాడంట, నువ్వు శ్రీరాముడి మీద పాటలు చాలా బాగా పాడతావని వినొచ్చాం మేము. నువ్వు శ్రీరాముడి మీద పాడి మమ్మల్ని ఆనందింపజేయి. వంటంతా మేము బంటు, మా బంటు వచ్చాడు, వాడు వండుతాడు, వండి పెడతాడు అన్ని, మనకి అంతా వడ్డించడమంతా వాడు చూసుకుంటాడు, నువ్వు పాడడం ఒకటే నీ పని పాడన్నాడు. అంటే చాలా పాటలు పాడతాడు రాముడి వైభవాన్ని గుర్తిస్తూ. అవన్నీ దివ్యనామ కీర్తనలని ఒకేలాగుంటాయి స్ట్రాంజర్స్ అన్ని. అలా ఎలా పాడాడంటే, పరిపాలయ 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 రఘునాథ పరిపాలయ 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 రఘునాథ సుపద ధ్యానము నీ సుపద ధ్యానము సురగంగా జలమౌరా రఘునాథ పరిపాలయ 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 రఘునాథ నీ సుపద ధ్యానమే సురగంగా జలము మాకని రాముణ్ణి కీర్తిస్తాడు. అంత పాడి అన్ని అయ్యాక ఆంజనేయ స్వామి వడ్డిస్తాడు అందరికీ భోజనాలు చేసి, అప్పుడు వెళ్ళి వస్తానని బయలుదేరుతాడు రాముడు. గుమ్మం వరకు సాగనంపుతాడు, సాగనంపి ఇటు తిరిగేసరికి రాముడు అదృశ్యం అయిపోతారు, అందరూ కలిసి అదృశ్యం అయిపోతారు. అప్పుడు చాలా బాధపడతాడు, నువ్వు వచ్చి రాముడు నాకు తెలియకుండా వెళ్ళిపోయావే, కనీసం నీకు వండి పెట్టి బంట్రుతనైనా చేయలేవా నన్ను నీ దగ్గర. బంటు రీతి కొలువి ఎవయ్య రామ, బంటు రీతి కొలువి ఎవయ్య రామ, బంటు రీతి కొలువు తుంట వెళ్ళేవాని మొదలైన మదాదుల కొంటినేలకూలజేయుని. బంటు రీతి తుంట వింటివాని మనసుని చెప్తున్నాడు, తుంట వింటివాడు ఆడు ఎలా ఉన్నాడు, మదాదులు కామ క్రోధ లోభ మోహ మదాదులు వాటిని కొట్టి నీ నేల కూల చేసే బంట్రీతి కొలువు నాకు ఇవ్వవా అడుగుతాడు. అది ఎంత బాగుంది కదా, రోమాంచమనే గనక చూకాము రామ భక్తి అనే ముద్ర బిల్లయు రామ నామమనే వర ఖడ్గమిచ్చే రాజల్లోమయ్యా త్యాగరాజునికి బంటు రీతి కొలువు. నీకు బంట్రీతి కొలువు ఇవ్వడానికి కూడా నేను సరిపోనా, వచ్చి వంట చేయించావే ఆంజనేయుడు మాత్రనాయా నీకు సరిపోతాడా, నేను సరిపోనా అని అడుగుతాడు. అంటే చనువు, ఆ రాముడి మీద ఇన్ని ఇష్టం ఉన్నప్పుడే మనకి చనువు వస్తుంది, దూరాలు ఉండవు, చాలా దగ్గర వాళ్ళుగా అనిపిస్తాడు ఈశ్వరుడే మనకి. అలాగే మనకి ఇష్టం వచ్చినప్పుడు ఈశ్వరుడు మనకి దగ్గరవాడనే అనిపిస్తాడు. ఇంకా చైతన్యం మీద ఇష్టం వచ్చినప్పుడు తలంపులే పోతాయి, అది మనమే కదా, మనం తలంపు కాదు కదా, మనం దేహం కాదు కదా, మన ఇంద్రియాలు కాదు కదా అనే అండర్స్టాండింగ్ కాదు, అనుభవమే వచ్చేస్తుంది. అనుభవం నిలబడే వరకు కూడా అది అప్పుడప్పుడు దాని పొడ చూపిస్తుంది మనకి, అప్పుడే మనకి అర్థమవుతుంది ఇది ఇది వ్యక్తి భావనతో వచ్చింది కాదు, దిట్ ఈస్ డిఫరెంట్ అని. దట్ ఈస్ డిఫరెంట్ అని ఎప్పుడు చెప్పగలం మనం, అది డిఫరెంట్గా అనుభవంలోకి వచ్చినప్పుడే చెప్పగలం, లేకపోతే అది ఇలా ఉంది అలా ఉందనే చెప్పగలం, అది తేడాగా ఉందని మనం చెప్పలేం, అది తేడాగానే ఉంటుంది, మనం పొందిన ఆనందంలాగా ఉండదు అది, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం పొందే సుఖాల్లాగా ఉండదు అది, మనం ప్రేమించే ఇష్టాల్లాగా ఉండదు ఆ ప్రేమ, అవన్నీ అనుభవపూర్వకంగా మనకి హృదయంలోంచి తెలుస్తాయి. ఎప్పుడు నీ మనసు అణిగినప్పుడు, అంటే నీ మనసు నువ్వు కాదని నీకు అవగాహనకు వస్తున్నప్పుడు ఇది ఏదో రకంగా నీకు అస్తమానం నీకు అనుభవానికి కొంచెం కొంచెం తెలుస్తూనే ఉంటుంది. అప్పుడే నీకు క్లారిటీ వస్తుంది, ఇది నిజమో ఇది అబద్ధం. నిజం మాత్రమే ఉంది, సృష్టి కూడా ఉంది, కానీ అది వ్యవహారం, పారమార్థిక సత్యం కాదని అవగాహన నీకు ఆ వస్తువు అనుభవంలోకి రాకుండా ఎలా తెలుస్తుంది? వింటే తెలుస్తుందా? వినేది కాదది, చెప్పేది కాదది, చెప్పదగింది కాదు, వినదగింది కూడా కాదు. ఎందుకంటే దానికి రూపం లేదు, నామం లేదు, ఏమీ లేదు. దానికి ఏమీ లేదా అంటే ఉంది, అన్నీ అందులోనే ఉన్నాయి. కాబట్టి మనకు అర్థం అవ్వదు. మనకి ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు దాని గురించి అర్థం అవ్వడం కష్టం. అందుకే నాన్నగారు మహాత్ముడు గురువై చెప్పిన మాటలు శ్రవణము శ్రవణము శ్రవణము, శ్రవణం చెయ్యగా 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 ఆ మాటలు మనల్ని వెంటాడతాయి. వెంటాడి 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 మనల్ని మనం ఏదిగా ఉన్నాం, మన జీవితం ఇది కరెక్ట్ కాదు, మనం దేనికోసమో జీవించాలి, మన భూమి మీదకి వచ్చిన పని అదే అన్న ముందు అండర్స్టాండింగ్ మనకి తీసుకొచ్చేది శ్రవణం మాత్రమే. అయితే ఎవరు పొందారా ఎవరు పొందలేదా అని మనకు అనవసరం. మన వరకు మనం ఎలా ఉన్నాం ఇంతే, నీ చూపు నీ మీదే ఉండాలి తప్ప ఎవరి మీద ఉండడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉందనుకో అది బయటికి వెళ్ళిపోద్ది, నీ దగ్గరికి రాదు. కాబట్టి నిరంతరము నిఘా వేసి ఉంచాలి. నీ మనసు దేని మీద వెళ్ళి వాళ్తుంది, దానికి ఏ ఇష్టాలున్నాయి ఏ అయిష్టాలున్నాయి, దేన్ని ఎక్కువ ఇష్టపడుతుంది, అది అసలు ఇది మనసు చేస్తాందా ఏంటన్నది నువ్వు నిరంతరం నిఘా వేస్తే నీకు అర్థమైపోద్ది. ఆ నిఘా ఎలా వస్తుంది? గురువు దయ వలన వస్తుంది. గురువు జీవితంలోకి వచ్చాకే వస్తుంది నిఘా వేయడం. ఎందుకు నిఘా వేస్తావు? అస్తమానం నీ లోపాలు చూపిస్తూ ఉంటాడు. జీవుడు ఎలా ఉంటాడో చూపిస్తూ ఉంటాడు. చూపిస్తూ ఉంటే ఇంక నీకు ఇతకాని మీద కూర్చున్నట్టే, అమ్మ బాబో ఇన్ని క్వాలిటీస్తో మనం ఈశ్వరుడు సాన్నిధ్యం పొందగలమా? మనం ఎవరో మనకి తెలుస్తుందా? అసలు ఈ వ్యక్తి భావన పోతుందా? ఆ వ్యక్తి భావన అంటే ఏంటో నీకు తెలిస్తేనే నువ్వు అసలు కూర్చోలేవు, నిలబడలేవు. ఇప్పుడు ఎలాగని ఎలాగేంటి ఇంకడు కాలం పడి ఏడుస్తూనే ఉంటావు, నాకు అర్థం అవ్వలేదు బాబో అని. ఇవన్నీ కూడా నాన్నగారి జీవితంలో వచ్చిన అందరికీ జరిగి ఉంటాయి. ఇలాగే జరిగి ఉండదు, ఏదో ఒక రకంగా జరిగి ఉంటుంది. అయితే నా గురువు దయ ఎలా ఉంటుందంటే ఎవరికి ఎంతవరకు క్యాచ్ చేయగలరో అంతవరకు ఇస్తూ పోతాడు, అంతే తప్ప ఎవరిని నిరాశపరచడు, ఎవరిని నిరాశపరచడు. నాకు తగినంత నాకు ఇస్తాడు, ఇంక నేను పక్కకు చూడకుండా ఉండేలా చేసేస్తాడు. సరే అక్కడే ఉండి వింటూ ఉండడం వలన మెల్లిమెల్లిగా నెక్స్ట్ క్లాసుకు తీసుకెళ్తాడు. ఇది కరెక్ట్ కాదు, ఇంక స్టెప్ ఎక్కాలి మనం అని అలాగా శ్రవణం మనల్ని గైడ్ చేస్తుంది. శ్రవణం ఊరికేనేంటి, వాళ్ళు ఎందుకు చెప్పారండి పని పోవట్లేదండి వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళు ప్రేమ అలాంటిది, వాళ్ళు ఆపుకోలేరు ప్రేమని. ఆ ప్రేమ వచ్చి మనల్ని అది ముంచే వరకు అది ఊరుకోదు. మనకి ఇన్ని తలంపులు వస్తున్నాయంటే ఈశ్వరుడి ప్రేమే కారణం. తలంపు కూడా రాదు లేకపోతే, అది మనకి అనుభవం కూడా. నాన్నగారు జీవితంలోకి రాకముందు మనం ఎలాగున్నాం, అప్పుడు ఎలాంటి తలంపులు వచ్చాయి, అప్పుడు జీవితం అంటే ఏంటనుకున్నాం, ఈయన వచ్చిన తర్వాత ఎలాగుంది మన జీవితం, ఎలాంటి తలంపులు వస్తున్నాయి, మనం అసలు ఏంటి, మనం ఎందుకు బతికున్నాం, ఇవన్నీ కూడా మనకి అర్థమైంది ఆయన వచ్చాకే. ఎందుకు అర్థమవుతుంది? డైరెక్ట్గా అనుగ్రహమే బోధిస్తుంది. అనుగ్రహం బోధలాగా వినిపించినా అది సైలెంట్గా లోపల వెళ్ళి పనిచేస్తుంది. మనకి పనిచేసినప్పుడు మధురభావాలు వస్తాయి. భక్తి అంటే ఏంటో తెలుసుది, ప్రేమ అంటే ఏంటో తెలుసుది, ఇవన్నీ కూడా కేవలం శ్రవణం వలన, ఆ మహాత్ముడు చెప్పిన మాటలు వినటం వలన మనకి అర్థమవుతాయి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చదివేసి చెప్పేస్తే ఇదేం అర్థమయ్యే సబ్జెక్ట్ కాదు. తత్వం మాత్రం ఎవరు చెప్పినా అర్థం అవ్వదు. ఆయన అంత శక్తివంతుడు కాబట్టి ఆ చైతన్యాన్ని ఎంతో కొంత మనకి అనుభవానికి తీసుకొచ్చి ఏదో ఒక రకంగా ఇదేది నువ్వు కాదన్న అవగాహన మనం కలిగించినప్పుడే మనం విశ్వసిస్తాం. లేకుండా ఏ మన దేహం కాదని విశ్వసించలేము, విశ్వసించము కూడా, ఇదే నిజం. కానీ మన చైతన్య స్వరూపులు అన్న విషయం పక్కన పెట్టి దేవుడు ఉన్నాడని ఆరాధించడం మొదలెడితే అంత స్వీట్ గా ఉంటుంది, అంత ఆడితో ఐడెంటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు వాడు స్వీట్ గా ఉంటాడు. ఎప్పుడైతే ఆడితో ఐడెంటిఫికేషన్ వస్తుందో మనకి, మనం కూడా స్వీట్ గా అవుతాం. అలగు సుందరముల అలగు సుందరముల వలె చిరి నేను నీ ఉందమై అరుణాచల, అభిన్నమై అరుణాచల. అప్పుడు తీపి తీపి కలిస్తే ఏమవుతుంది? అందము సుందరము రెండు ఒకటే. అప్పుడు అభిన్నత్వం, భిన్నత్వం లేని స్థితిని పొందుతాం మనం. అంటే దీన్ని ఇలా మనం ఆస్వాదించి ఈ మాటలని మనం ఎంజాయ్ చేస్తూ ఉంటే మన జీవితంలో జరగక్కర్లేదండి. మాటని ఎంజాయ్ చేస్తే చాలు, ఆ క్వాలిటీ మనకు వచ్చేస్తుంది. ఇవన్నీ మన జీవితంలో ఇలాగే జరగాలి అంటానికి అవన్నీ డెస్టినీలోకి వెళ్తాయి, అవన్నీ జరగవు. అందుకే ఇక్కడ ఫ్రీడమ్ ఇస్తాడు గురువు కూడా, అటా ఇటా చూసుకో. కానీ చైతన్యమే గురువు అయినప్పుడు ఫ్రీడమ్ కాదు, లాగి పడేస్తాడు యువతల. నిన్ను ఫ్రీడంలోకి లాగేస్తాడు, ఇంక నీకు వేరుగా ఫ్రీడమ్ ఇవ్వడం ఏమి ఉండదు, నువ్వే ఫ్రీ అయిపోతావు. ఫ్రీ అయిపోయినప్పుడే నీకు ఏది నిత్యం ఏది అనిత్యం ఏది సత్యం ఏది అసత్యం అనే వివేకం నీకు అప్పుడు కలుగుతుంది. ఎప్పుడైనా సరే అద్వైతమే పరాకాష్ఠ. అద్వైతంలోనే ఆనందం ఉంది, అద్వైతంలోనే సరదాలున్నాయి, అద్వైతంలోనే కష్టాలున్నాయి, అద్వైతంలోనే సుఖాలున్నాయి. ఏదున్నా అద్వైతమే. ఒకటి ఉన్నప్పుడు ఏదున్నా ఏం అనిపించదు. మనల్ని మనం చూసి భయపడతావా? మనల్ని మనం చూసి ఇష్టపడతావా? మనల్ని మనం చూసి అసహించుకుంటావా? అన్నీ భావాలుంటాయి, కానీ మనల్ని మనల్నేం అంటావు. మనం ఉంటాం అంతే. ఆ ఉండటం ఎలాగుంటాం? ఎంతో ఇష్టంగా ఉంటాం మనం అంటే, మనకి ఎంతో ప్రేమగా ఉంటాం, మనల్ని మనం ప్రేమించుకుంటాం. ఇవన్నీ కూడా జ్ఞాన క్వాలిటీస్, మామూలు క్వాలిటీస్ కాదు. ఇది అద్వైతం గురించి మాత్రమే వినమంటున్నారు. అందుకే భగవాన్, నువ్వు ఏది పొందాలనుకుంటున్నావో దాని గురించి మాత్రమే విను, ఏది పొందాలనుకుంటున్నావో దానితో మాత్రమే ఐడెంటిఫై అవ్వు. అలాగ ఐడెంటిఫై అవ్వటం వినటం ద్వారా నువ్వు అది అయిపోతావు. నువ్వు కాని దానితో నువ్వు విడుదల పొందడానికి నువ్వేం ప్రయత్నం చేయక్కర్లేదు, ఎందుకంటే ఎప్పటికైనా అది విడిపోద్ది. నువ్వు కానిది ఏది నిలబడదు. కాబట్టి నీ దేహం నిలబడడం లేదు, నీ మనసు నిలబడి అని పోతున్నాయి కదా. సస్తే మళ్ళీ ఇంకో బాడీ ద్వారా వస్తుంది, మనకి అనవసరం. ఇప్పుడు బతికున్నప్పుడు ఎలా ఉంది చూసుకుంటే సరిపోద్ది. వచ్చే జన్మలు గొడవ మనకు అక్కర్లేదు. అప్పుడు ఎలా కండాలో అప్పుడు ఎలా ఉంటుంది, దాని గురించి ఆలోచిస్తూ ఎంతో వాల్యుబుల్ టైం. ఈ టైంని మనం వినకుండా శ్రవణం చేయకుండా కొంచెమైనా సరే ఇష్టం కల్పించుకోకుండా జీవిస్తే మనంత దురదృష్టవంతులు ఇంక ఉండరు, ఇంక పుట్టరు కూడానే. అంత దురదృష్టం మనకి అలా కాదు, మన జీవితాలు అలా కాదు. అసలు ఏంటేంటో అనుకుంటున్నాం, ఏంటేంటో మాటలు వస్తున్నాయి, మరి ఇంకేం చేయలేము. ఏమంటే మన బంధువీడు, అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య అంటారు, కానీ మన బంధువు ఈయనే. ఈయనే మనకి రాముడు, ఈయనే మనకి దేవుడు, ఈయనే మనకి గురువు, ఈయనే మన హృదయవాసి. కాబట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా మన గురించే మాట్లాడుకుంటాం. అలా తయారు చేశారు మనల్ని ఆఖరికి. ఇప్పుడు ఇంకో దాని గురించి మాట్లాడాలంటే రావట్లేదు. లోపలే ఈ ప్రేమో ఏదో తెలుస్తుంది, కానీ అది అది మాట రూపంలో అలా రావట్లేదు. ఎంతమంది భక్తులు విన్నా ఆనందిస్తున్నాం, చాలా ఆనందిస్తున్నాం, ఎంత బాగుంది ఎంత బాగుందని. కానీ మనకి సహజంగా ఏది ఉందో అది వచ్చేస్తుంది. మనం ఉండేటప్పుడు అలాగే ఉంటాం, ఇలా ఉండలేము. ఇది పొగడ్తలకి వీటికి ఎబవ్. ఎందుకు ఎబవ్ అంటే అక్షమణమాలలో కూడా భగవాన్ చెప్తారు, నేను పొగిడాలంటే నీకు మనం లేదు, పోనీ నిన్ను పొగిడి ఏదో బొట్టలు వేసుకుందామంటే నీకు మనసే లేదాయే. మనకి అలా చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా పొగిడితే భయం వేస్తుంది, అమ్మో ఏ బొట్టలు పడతామో అని. అంటే మామూలుగా అయితే పొగిడితే పొంగొస్తుంది, సంతోషం వేస్తుంది, మనకి భయం వేస్తుంది ఏంటండి? ఎందుకంటే అజ్ఞానాన్ని భయపడుతున్నాం. అజ్ఞానంతో ఐడెంటిఫై అవ్వకూడదని ఒక భయం వలన సుజ్ఞానం వస్తుంది. అలాగే మహాత్మా గాంధీ కూడా ఆ మాట చెప్తారు, స్వరాజ్యం కోసం నేనే మా మంచి పనులు చేయట్లేదు, నేను ప్యూరిఫై అవ్వడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నాను, సేవా మార్గాన్ని. ఒకవేళ వాళ్ళు స్వరాజ్యం ఇచ్చిన సురాజ్యం కానీ స్వరాజ్యం నాకు అక్కర్లేదు అన్నాడు. వేస్ట్ అది, మన మన దేశం అలాగే ఉంది ఇప్పుడు. మహాత్ముడు కోరుకున్న స్వరాజ్యం ఇది కాదు, వీఆర్ మిస్యూజింగ్. అలాగే గురువు దయను కూడా మిస్యూజ్ చేయకూడదు, అంటే చెయ్యకూడదంటే మిస్యూజ్ అవ్వదండి అది. గురువు దయ ఏంటంటే మనం చేసుకోకూడదు, మనం వాడుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి. ఈ మాటలది వేస్ట్, ఇవేమి జరగనివ్వదు. అది దయ అంటే అది. ఒకసారి లక్ష్మి చెప్పారు ఒకసారి ఒక ఇన్సిడెంట్ నాకు చాలా ఇష్టం. ఒకసారి అందరు కోయంబత్తూరు వెళ్ళారంట, వాళ్ళు భక్తులందరూ చాలా మంది ఉన్నారు. అప్పుడు ఒక భక్తురాలికి ఇంటి నుంచి ఫోన్ వచ్చిందంట, వచ్చిమని, నువ్వు వెంటనే బయలుదేరరా పని ఉందని వస్తే. ఆ రోజు పాపం వెళ్ళిపోవాలి కదా, మరి ఫ్లైట్ లేట్ అయిందంట. ఫ్లైట్లో వచ్చిమన్నాను, ఫ్లైట్ 3-4 అవర్స్ ఎంతో లేట్ అయినట్టుంది. లేట్ అయ్యేసరికి ఇంక మన భక్తులందరూ అన్నట్టు భగవాన్ దయ చూడు, నాన్నగారు దయ, నిన్ను ఉంచుకోవాలని అనుకుంటున్నాడు దగ్గరగా అని రకరకాలుగా ఏవేవో మాట్లాడారంట. అప్పుడు లక్ష్మి అన్నారంట బ్యూటిఫుల్ ఈ మాట, అవును మరి నీ ఒక్కరి గురించి 150 మంది భక్తుల్ని ప్రయాణికులను ఆపేస్తాడా, అదా గురువు దయ అంటే? కాదే, నీకు అసలు రమ్మన్నప్పుడు కూడా నీకు ఎలాంటి తలంపు రాకుండా ఉంటే అది గురువు దయ, కానీ నీకోసం అందరినీ ఆపేసి ఇబ్బంది పెడితే అది గురువు దయ? అండర్స్టాండింగ్ ఏంటండి, బ్యూటిఫుల్. అది చాలా రోజులు నాకు వెంబడించేది, ఎందుకంటే మన కోసం చేసేది ఇతరులకి ఇబ్బంది కలిగించేది దయలా అవుతుంది. నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటే అది దయ కానీ అది ప్రతి అలాగా ఒక్కొక్క మాట విన్నప్పుడు లక్ష్మి దగ్గర చాలా మాటలు వినేదాన్ని. అప్పుడు ఆ మాటలు చాలా రోజులు నడిపేవి, చాలా రోజులు నడిపే అంటే చాలా షార్ప్గా చెప్తారు భగవాన్ లాగా. అలాగా మనకి బోల్డ్ మంది మన భక్తులే ఉన్నారు, షార్ప్గా చెప్తారు కొన్ని మాటలు, సరదా వేస్తుంది, ఎంత బాగుంది కదా అని. ఎందుకు ఎందుకు బాగుంటుందంటే మనల్ని నడిపిస్తుంది ఆ మాట. అది ఎవరి నోటి నుంచి వచ్చింది, గురువే చెప్పాడా అని కాదు, ఎవరి నుంచి వచ్చిందా, సరస్వతి సరస్వతే. మనం యాక్సెప్ట్ చేయవలసిందే, నీ మైండ్ ఆగితే అది ఉపనిషత్తే. కాబట్టి అట్టి ఈ సబ్జెక్ట్ని మనం విడిచిపెట్టకుండా మన జీవిత గమ్యం అవన్నీ కూడా మనం మాట్లాడుకోక్కర్లేదు, గురువు వస్తే పనులన్నీ జరిగిపోతాయి. ఊరికే మన షేరింగ్ ఇవి సరదాగా అంతే తప్ప ఎవరు ఏమీ ఒకళ్ళు అనుకు. ఇప్పుడు నా సాధన ఉన్నట్టు నేను మాట్లాడతాను, ఇంకోళ్ళు సాధన ఉన్నట్టు ఇంకోళ్ళు మాట్లాడతారు, అన్నీ కూడా ఎవరి ద్వారా ఎలా పలికిస్తే వాళ్ళ సాధన అలా జరుగుతుందని అర్థం. కాబట్టి అందరికీ సాధన జరుగుతుంది, సాధన జరగని వాళ్ళు ఎవరు ఉండరు, అసలు ఉండే ఉండరు ఎవరు. అయితే మళ్ళీ రాముణ్ణి వదిలేస్తాం, ఎక్కడికైనా వస్తే భగవాన్ని మళ్ళీ రాముణ్ణి వదిలేస్తాం. ఇంకా పురంధరదాసు ఉంటాడు, వాడు పుండరీక భక్తుడు. వాడేంటంటే మహాపిసినారి, అంటే మనం ఇలా జీవించకపోతే భగవంతుడు దయ పొందలేదా పొందలేమా అనటానికి కొన్ని ఉదాహరణలు భక్తుల జీవితాల్లోనే జరిగాయి అవి. ఎలా అంటే వాడు మహాపిసినారి, వజ్రాల వ్యాపారి మాట. అప్పుడు ఎవరు వచ్చినా డబ్బులు ఇవ్వడు, ఏమి ఇవ్వడు, చాలా పిసినారిగా ఉండేవాడు, ఇంట్లో కూడా లెక్కలు. భార్య మాత్రం కొంచెం ఏదో భక్తి ఉంది, దానం అది చేయాలని కోరిక తనకు ఉండేది, కానీ ఈయన ఇవ్వనిచ్చేవాడు కాదు. ఒకసారి ఈశ్వరుడు అనుకుంటే ఎవరినైనా మార్చగలడు, వస్తాడు దగ్గరికి వచ్చి నా కొడుక్కి ఉపనయనం చేస్తాను, ఏమైనా హెల్ప్ చేయని అడుగుతాడు. ఇది పురంధరదాసు జీవితం. అంటే వీడంటాడు రేపురా అంటుంటే వీడనుకుంటాడు ఇంకీడు ఇవ్వడు అని చెప్పేసి పాండురంగుడు ఏం చెప్తాడు, భార్య దగ్గరికి వెళ్తాడు. భార్య దగ్గరికి వెళ్ళి రోజు ఇలా అన్నా సరే మీ ఆయన హెల్ప్ చేయట్లేదు, మీరు ఏమైనా చేస్తారంటే ఆవిడ దగ్గర ఏమి ఉండదు. అప్పుడు ఆ ముక్కు పొడుక డైమండ్ ముక్కు పొడుక తీసి ఇచ్చేస్తుంది, ఇది పట్టుకెళ్ళి మా ఆయనకి చెప్పకంటది. సరే చెప్పనని పాండురంగుడు ఏం చేస్తాడు, ఈ ముక్కు పొడుకు తీసుకొచ్చి పురంధరదాస్ తాకట్టు పెట్టడానికి వస్తాడు. ఆ ముక్కు పొడుకు చేసేసరికి పురంద్రదాస్కి అర్థమైపోతుంది తన బాధ్యదే అని అని చెప్పేసి వెంటనే ఉండు నేను డబ్బులు తెస్తాను అని ఇంటికి వచ్చేసరికి భార్యకి చిన్న బీరుకు వస్తుంది. ఇంటికి వచ్చేసరికి మంచినీళ్ళు పట్టుకొస్తుంది. పట్టుకురా నీ ముక్కు పొడుకు ఏది అడుగుతాడు. నీ ముక్కు పొడుకు ఏదనేసరికి ఆవిడకి భయం వేస్తుంది. అంటే ఇక్కడ పెట్టాను అక్కడ పెట్టాను అంటే తీసి చూపిస్తాడు, ఇదిగో నీ ముక్కు పొడక అని. ముక్కు పొడక అని చెప్పేసరికి అప్పుడు ఆవిడ చెప్తుంది, వచ్చిన వాడు ఎవరో కాదు పాండురంగుడని. అంతేనండి ఆ ఒక్క మాట, తిరిగిపోయాడు, జ్ఞానం అయిపోయాడు. వచ్చినవాడు పాండురంగుడు అని చెప్పేసరికి జ్ఞానం అయిపోయాడు. అంతే, ఆ ఉన్న ఎంత ఆస్తినంతా కూడా దాన ధర్మాలు చేసేస్తాడు. అప్పుడు అద్వైతం గురించి పాడతాడు, సకల గ్రహ బలనీనే సరసి జాక్ష నిఖిల వ్యాపక నీనే విశ్వరక్ష రవిచంద్ర బుధనే రాహు కేతునే నక్షత్ర యోగ తిథి కరణవు సకల గ్రహ బలనీనే సరసి జాక్ష దినరాత్రియు నీవే నవ విధానవు నీనే భవరోగహర నీవే భేషజను నీనే పక్షమాసవు నీనే సర్వకాలవు నీనే నక్షత్రయోగ దిది కరణవు నీనే సకల గ్రహ బలనీనే సరసి జాక్ష సర్వము నీవే. దినము రాత్రి పగలు నక్షత్రాలు రాహుకేతులు ఇంకా సమస్తము సర్వము నీవే అని ఒక్క ఏం జరిగిందో ఆయనలో మనకు తెలియదు. భార్య మాట అండం ఇది వెంటనే భక్తుడైపోయి అన్ని దానాలు చేసేసి ఏం జరిగిందో మనకేం తెలుసు. ఈశ్వరుడు ఏమైనా చేయగలడు. నిన్ను తిప్పాలనుకుంటే తిప్పలేడా నాన్నగారు అన్నట్టు, మోక్షమే జ్ఞానమే ఇచ్చేవాడు ఏం చేయలేడు నీకు. జ్ఞానం ఇవ్వడం అంటే ఏంటి, నిన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళడం. నీ దగ్గర నువ్వు ఎప్పుడూ ఉండవు. అలాంటిది నిన్ను నీ దగ్గర మాత్రమే ఉంచి నువ్వు ఇట్టిదని తెలియజేసిన వాడు నీకు పై పై నువ్వు ఏమి ఇవ్వలేడు. నీకు కావలిస్తే అన్నీ ఇస్తాడు, కానీ అన్నీ ఇచ్చినా సరే వదిలిపెట్టాడు. నిన్ను నీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం గురువు చేసి తీరుతాడు, గురువే చేస్తాడు ఆ పని, ఎవరు చేయలేరు. మన దగ్గరికి మనం రాలేం కదండి. మన దగ్గరికి మనం రావడం ఏంటి అనుకుంటాం, మన ఇంట్లో మనం ఉన్నాం అనుకుంటాం. అంతవరకే మనకి తెలుస్తుంది. మన దగ్గరికి మనం రావడం అంటే లోపల ఒక అనుభూతి అన్న విషయం గురువుదయ లేకుండా ఎలా తెలుస్తుంది మనకి. ఇవన్నీ గురువుదయ వల్లే తెలుస్తున్నాయి. అటువంటి వాడు జీవితంలోకి వచ్చిన తర్వాత మనకి లోటేంటండి. తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు. నాకు కీర్తన రాదు చాలు. ఇటువంటి గురువు ఉన్నప్పుడు మనకి ఏంటి తక్కువ, మనకేం తక్కువ లేదు. అన్ని సమృద్ధిగా ఉన్నాయి. నీ దగ్గర నువ్వు ఉంటే అన్ని సమృద్ధిగానే ఉంటాయి. నీ దగ్గర నువ్వు ఉంటే సమృద్ధే నీవుగా ఉంటావు. ఇంక నీకు సమృద్ధిగా ఉండడం కాదు, సమృద్ధి అన్న ప్రతిదానికి అర్థం నీవై ఉంటావు. అర్థము నీవే అన్నదానికి మాణిక్యవాచకరు చెప్తాడు. మాణిక్యవాచకరు ఎన్నో 24,000 ఇవి రాస్తాడు, పదికలు రాస్తాడు. రాసినప్పుడు అందరూ కూడా ఇలా రాస్తున్నాడు వీటికి ఏం అర్థం తెలియట్లేదు అని ఒకరోజు అందరూ కలిసి ఏం చేస్తారు, వాడు రాసిన పట్టికలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేస్తారు, నటరాజు స్వామి దగ్గర పెట్టేస్తారట. పెట్టేస్తే అప్పుడు ఎతుకుతుంటాడు. ఎతుకుతుంటే అందరూ వచ్చి పరికలన్నీ రాసే బాగుంది దీన్ని అర్థం చెప్పంటారట. అంటే ఇప్పుడు నాన్నగారు అసలు చెప్తుంటే ఒళ్ళు పులకరించింది. మీకు వీటికి అర్థం కావాలా అని గుడికి తీసుకెళ్తాట. నటరాజుడి గుడికి తీసుకెళ్ళి వీటికి అక్కడ ఉంటాయన్నమాట పుస్తకాలన్నీ అక్కడ పెట్టుంటారు, గుడిలో పెడతారు వాళ్ళు. పెట్టి అంటాడు వీటి అన్నిటికీ అర్థం వాడే, ఇంక వేరే అర్థం ఏముంటుంది? అసలు బ్యూటిఫుల్ కదండి, ఎంత బాగుంది కదా. అసలు ఆ మాట, ఆ మాట విని చాలా రోజులు నాకు సైలెన్స్ వచ్చేసింది. దేనికి అర్థం చెప్పాలి? అన్నిటికీ అర్థం ఈశ్వరుడే కదా. అసలు అర్థమే ఈశ్వరుడే కదా. ఈశ్వరుడేంటి? నేనే కదా. అది నేనే కదా. అది దేహమైనా నేనే, మనసైనా నేనే, బుద్ధైనా నేనే, ఏదైనా నేనే. నేనంటే ఏంటి? నేనంటే నేనే. భగవాన్ అన్నారు, ఎవరిని చూస్తున్నారు భగవాన్? అలాగని నన్ను నేనే. నేనంటే నేనే. నేనంటే దేహము కాదు, దేహము నేనే, నేను దేహం కాదు. జగత్తు ఈశ్వరుడే, ఈశ్వరుడు జగత్తు కాదు. శంకరాచార్యులు చెప్పిన మాటలు ఇవి. ఎంత దూరం అండి, వెంటనికి ఒకలాగే ఉన్నాయి, పేగులు తెగిపోతాయి అర్థమయ్యేసరికి. అర్థం అవ్వదు మనకి. ఎప్పుడు అర్థం అవుతుంది? పాకిమాం రక్షమాం, పాకిమాం రక్షమాం, ఇదే పని మీద ఉంటే అర్థం అవుతుంది. ఎప్పుడో ఆడు మన బాధ భరించలేక అర్థమయ్యే బుద్ధిని ఇస్తాడు. అర్థమైన తర్వాత నువ్వు ఉండలేవు కూడా. నీకు నిజం తెలిసిపోయిన తర్వాత ఇంక దేని గురించి ఉంటావు నువ్వు? ఉండలేవు కదా. అది అదే అది వైభవం. అసలు అది వైభవం, అలాంటి మాటలేవు, మాటలు ఉండవు అసలు. ఇంకా అది ముద్దయిపోద్ది అంతే. అదే ఈశ్వరుడు అంటే. ఈశ్వరుడు అంటే ఇట్టివాడా? ఈశ్వరుడు అంటే ఎక్కడున్నాడు వాడు? నేనేనా? నేనంటే ఈశ్వరుడా అన్న అవగాహన మనకి ఎప్పుడొస్తుందండి? మహాత్ముడు గురువు అయితే వస్తుంది. గురువు అయ్యి ఆయన అనుగ్రహించి ఆయన దయతో మనకి అన్నీ అర్థమయ్యి మనం ఆ స్థితిని పొందాలని కోరిక మనకు కలగాలి. కానీ మన సొంత ప్రయత్నాలతో ఏం అవ్వదు. ఎందుకంటే సొంత ప్రయత్నం చేసేసరికి మనకి ఐడెంటిఫికేషన్ ప్రయత్నం మీదకి వస్తుంది, ఈశ్వరుడి మీదకి వెళ్ళదు. ఏదో చేస్తే ఏదో వస్తుంది, ఏదో చేస్తే ఏదో వస్తుంది, జపం చేస్తే ఇది వస్తుంది, ధ్యానం చేస్తే ఇది వస్తుంది. అన్నీ చేయడం తప్పని అంటలేదు, ఏది చేసినా దాని ఫలితమే వస్తుంది. ఈశ్వరుడు పాదాలు పట్టుకుంటే నీ ఫలితం నీకు వస్తుంది. నువ్వు ఏది పొందితే సుఖపడతావో ఆ ఫలితం నీకు వస్తుంది. ఆ ఫలితం కోసమే మనందరూ ప్రయత్నం చేసేలాగా నాన్నగారు చేశారు. అందుకే నాన్నగారు భక్తులను చూస్తే ఆనందం వేస్తుంది. అందరికీ అందరికీ అర్థమయ్యేలాగా చేసి ఆయన తనువు చాలించారు. వదిలేదు మనల్ని ఎవరిని. ఇడికి అర్థం అవ్వదు, ఇడి పనికిరాడని ఎవరిని అనలేదు ఆయన. ఎవరికి ఎంత అర్థం అవ్వాలో ఆ స్థాయికి అందరిని తీసుకొచ్చి మనం నిర్భయ స్థితిని పొందే వరకు నాన్నగారు మన కూడా ఉండి దేహం చాలించారు నాన్నగారు. ఇంత గొప్ప వైభవమైన అవతారం నేను, నాకు తెలియదండి, నాకు తెలియదు. నాన్నగారు చేశారు. అది ఎలాంటి వాళ్ళని? వర్ష చెప్పినట్టు చీమల్ని, చీమలు తీసుకొచ్చి ఏనుగుల్ని చేశాడు. ఏనుగుని చేసి నువ్వు ఏనుగు కాదు, నువ్వు చీమవి కాదు అని చెప్పి నువ్వు ఏదిగా ఉన్నావో అది నీవని మనకి బోధించి ఆ స్థితికి తీసుకెళ్ళాడు ఆయన. ఇంక వాడికి వైభవాలు ఏంటి? ఇవన్నీ ఏమి, ఏం మాటలు? వాడు గొప్పవాడు, వాడు అవతార పురుషుడు, ఇవా వాళ్ళ గురించి చెప్పుకోవాల్సింది. వాడెవరు? హృదయవాసి. ఈ హృదయవాసి అనడానికి నాన్నగారు ఒకసారి చాలా పరితప్త హృదయంతో ఒక మాట చెప్పారు. మీకు రాముడు అంటే అయోధ్య గుర్తుకొస్తుంది, కృష్ణుడంటే ద్వారక గుర్తుకొస్తుంది. కృష్ణుడంటే చాలా గుర్తుకొస్తున్నాయి, రాముడంటే కూడా చాలా గుర్తుకొస్తున్నాయి. మీకు ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి గుర్తుకొస్తుంది. భగవాన్ అంటే అరుణాచలం గుర్తుకొస్తుంది, నాన్నగారు అంటే జిన్నూరు గుర్తుకొస్తుంది. మీకు నేను ఏం చెప్తే మీ హృదయం మీకు గుర్తుకొస్తుంది. అసలు ఉండిపోయానండి ఆ మాట వినేసరికి. అసలు ఎంత ఎంత పరితపిస్తున్నారండి ఆయన. ఎందుకు పరితపిస్తున్నాడు? ఆయన పొందిన స్థితి సామాన్య స్థితి కాదు, అది మనం అందరికీ పొందించాలని. అది ఇవ్వకుండా ఉండలేదు. జ్ఞానం అంటే ఇవ్వటమే, ఇవ్వకుండా ఉండలేదు. అట్టి స్థితిని చెప్పటం కోసం నాన్నగారు ఇలాంటి డైలాగులు చాలా చెప్పేవారు. నేనేం చెప్తే మీకు మీ స్థితి గుర్తుకొస్తుంది. అది ఎంత బాగుంది కదండి. అసలు ఇంకేం చెప్తాం? ఇంక సరదాగా ఇలా చెప్పుకోవడం, పాడుకోవడం సరదాగా,
పాట వచ్చిన వాళ్ళు పాట పాడతారు, బాగా మాట్లాడగలిగే వాళ్ళు బాగా మాట్లాడతారు, ఇష్టంగా ఉండే వాళ్ళు ప్రేమగా ఉంటారు, లేదా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటున్నాం. లెట్ అస్ షేర్ ఎవ్రీథింగ్, ప్రేమించే వాళ్ళు ప్రేమించండి, పాడేవాళ్ళు పాడదాం, మాట్లాడేవాళ్ళు మాట్లాడదాం, ఇలాగా ఆయన మనకిచ్చిన సొత్తుని మనం ఎంజాయ్ చేద్దాం. ఎంతకన్నా సత్సంగం అంటే ఏముందండి? సత్సంగంలో ఏముంది? ఎంతకన్నా ఏం లేదు. మన మనసు అడిగి పడి ఉంటుంది కాసేపు విని, అంతకన్నా గొప్పగా ఏమి ఉండదు సత్సంగం. ఎందుకంటే మన సత్యస్థితిని పొందడం కోసమే సత్సంగం చేయాలి. ఆ సత్సంగం ఏంటంటే నాన్నగారు చెప్పారు, సత్యం గురించి మాత్రమే వినాలి, దాని స్వరూప స్వభావాలు మాత్రమే మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దాన్ని పొందాలనే కాంక్ష వస్తుంది. మిగిలిన ఏ దేవుడి గురించి మాట్లాడినా, ఎవరి గురించి మాట్లాడినా అంత ప్రపంచమే అని చెప్పాడు. అన్ని కొట్టి పారేశాడు. అంటే ఆడు పొందిన స్థితి ఏంటి? మామూలుగా కాదు, ఆ స్థితి మనం పొందాలని కాంక్షించాడు ఆయన. మనం మంచి వస్తువు ఉంటే చూపించడానికి భయపడతాం, వాళ్ళు ఎక్కడ కొనేసుకుంటారు అని. అలాంటి వస్తువు మన దగ్గరే ఉండాలి, ఇంకెవరి దగ్గర ఉండకూడదు అని. వాడు అలా కాదు, ఆ పొందిన స్థితి మామూలు స్థితి కాదు, అది మనమై ఉన్నాం, అది మనం పొందాలి, మనం తెలుసుకోలేకపోతున్నాను ఆరాటపడి దాన్ని మాటగా చేతగా అనుగ్రహంగా ఇంకా ఒక మార్గం అని లేదు, అన్ని మార్గాలుగా మనల్ని బోధించి అనుగ్రహించి ఈవేళ ఈ స్థితికి, మనం ఈ మాటలు మాత్రమే వినే స్థితికి మనల్ని తీసుకొచ్చారు నాన్నగారు. కాబట్టి నా వరకు నాకు నాన్నగారు రాముడే, నాన్నగారే రాముడు. నాన్నగారు అడిగారు ఒకసారి, ఏమ్మా రామనవమికి ఇక్కడికి వచ్చారని, మీరే కదా రాముడు నాన్నగారు అందుకని వచ్చావు అన్నాం. అలాంటి మాటలంటే ఆయన విన్నట్టు ఊరుకుంటారు. ఒకసారి అడిగారు, మోహన నువ్వు నేను గురించి చెప్తున్నావా, నీకు నేను గురించి ఏమర్థమైంది అడిగారు. అడిగితే నేనన్నాను, నాన్నగారు నేను గురించి చెప్పడానికి ఏముంది నాన్నగారు, నిజమైన నేను మీరు, అబద్ధమైన నేను అన్నా. అంటే ఇంక నాన్నగారు పడిపడి నవ్వారు ఆ మాటకి. ఇంకా బ్యూటిఫుల్ కదా, ఇంతకన్నా ఏం కావాలి. అయితే ఉష పాట పాడి ముగిద్దాం, టైం అవుతుంది. మనసా మనసా పాడవే మౌన గగనంలో ఆడవే, అటు ఇటు తిరుగక ముదముతో హృదయాసనమున ఉండుమా. మనసా మనసా పాడవే మౌన గగనంలో ఆడవే, జ్ఞాన సుందరం శ్రీరమణ దేవుడి పిలిచేడోరారా, జ్ఞాన సుందరం శ్రీరమణ దేవుడి పిలిచేడోరారా, మాయా జగముతో పని ఏమి పరమాత్మునితో ఉండుమా, మాయా జగముతో పని ఏమి పరమాత్మునితో ఉండుమా. మనసా మనసా పాడవే మౌన గగనంలో ఆడవే, కర్మములన్నీ వ్యర్థం కాదా దానిని వీడవే. ఓ మనసా రమణ దేవుని ఒడిలో చేరి, రమణ దేవుని ఒడిలో చేరి ముద్దు బిడ్డవై ఆడవే, రమణ దేవుని ఒడిలో చేరి ముద్దు బిడ్డవై ఆడవే. మనసా మనసా పాడవే మౌన గగనంలో ఆడవే, అటు ఇటు తిరుగక ముదముతో హృదయాసనమున ఉండుమా. మనసా మనసా పాడవే మౌన గగనంలో ఆడవే. ఉషా
ఆసమ్.
టైం అయిపోయింది ఏం చూసా అంటే ఇప్పుడు మా కింద మా రాముడు ఊరేగుతున్నాడు కింద
వినిపిస్తోంది వినిపిస్తోంది
అది మా పాటకు వచ్చేసాడు రాముడు మా ఇంటి దగ్గరికి ఆ వైభవం 9 రోజులుగా చూస్తున్నాను ఆ వైభవం 9 డేస్ చాలా బాగా చేస్తున్నారు
అదే రామనవం రామనవం అన్నందుకు మీరు అన్నట్టు బాహ్యంగా రామ్ రామ్ అంటేనే ఇంత వైభవం అయితే లోపల ఉన్న రాముడు పొందాలని తపన ఉంటే అసలు ఇంకా వేరు కాదు కాదు అదే చెప్తాను మోహన అంటే వీఆర్ ఎంజాయింగ్ అవుట్ సైడ్ వీఆర్ ఎంజాయింగ్ ఇన్ సైడ్ అంటే అదే మీరు అన్నట్టు టోటల్ గా అక్కడికి వెళ్ళిపోతే ఏమీ లేదు బట్ ఈవెన్ జర్నీ ఇస్ అ జాయ్ అని
రోజులు నేనే ఉన్నాను కూర్చోం కదా ఆనందించుకోకూడదు రామా 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 అని
కూర్చోకూడదు నేనెవడినన్నా రామ్ అన్న రెండు వేరు కాదు కదా
అంతే రెండు వేరు కాదు
వీఆర్ ఎంజాయింగ్ హిమ్ వితౌట్ అండ్ విత్ ఇన్
అవును 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 ఉష అది నిజం
లోపల బయట మనకి ఆయనే అయినప్పుడు అంత మాధుర్యమే
అవును అంత మాధుర్యమే
సో బ్యూటిఫుల్ థాంక్స్ ఫర్ ది వండర్ఫుల్ రామనవమి సత్సంగ్ సండే రామనవమి సండే పడ్డం రాముడు రాముడు అని తలపెట్టి ఆయన నయనానందం హృదయానందం చూసి నాన్నగారిని స్మరించి మమ్మల్ని స్మరింపజేసి ఆసమ్ మధురమైన రాముడి పాటలతో మధురంగా ఐ మీన్ అంతా రామమయం అన్నట్టు ఈ
జగన్మయమే నిజంగా ఇవాళ అలాగే ఉంది ఉమా ఉష
అవును
నిజంగా అలాగే ఉంది
వండర్ఫుల్ ఉంటాను అలాగే
ఉంటాను
అలాగే
భీష్మ వాళ్ళకి కూడా చెప్పేయి
అలాగే
ఉంటా అలాగే
పరమాత్మ నేను మహా.